సమూయేలు గ్రంథము సెకండ్ సామ్యూయేలు చాప్టర్ 22 22వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 49:50 వచనాలు 49:50 సెకండ్ సామ్యూయేలు చాప్టర్ 22:49-50 49:50 వచనాలు రెండవ సమూయేలు గ్రంథం నుంచి ఆయన మనతో ఈ వారం చెప్తున్నటువంటి మాట దట్ ఈస్ హిస్ ప్రామిస్ ఆయన వాగ్దానం ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకు లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు అందువలన యెహోవా అన్యజనుల్లో నేను నిన్ను గణపరచదును నీ నామకీర్తన గానము చేసేదను ఆయన నీతో చెప్తున్న మాట విన్నావు కదా శత్రువుల చేతుల నుంచి నిన్ను విడిపించి అంతేకాదు నీ మీదకు లేచిన వారు ఎంత గొప్పవారైనా ఎంత ఎత్తులో ఉన్నా ఎంత ఉన్నతులైనా ఏ పరిస్థితుల్లో వారు నిన్ను అణగద్రొక్కగలిగిన సమర్థులై ఉంటే వారి కంటే మించిన ఎత్తుకి గొప్పగా నిన్ను చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఏ పరిస్థితులు అయితే నిన్ను నొక్కేస్తున్నాయో ఆ పరిస్థితులు కలిగించినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడైతే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఎక్కడెక్కడైతే అవమాన పాలు జరుగుతుందో ఎక్కడెక్కడైతే శోధించబడుతున్నామో ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఆయనే సరిచేసి నిన్ను గొప్ప చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు సహజంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే మనుషులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే మన బలం ఏంటో చూసుకోవడం మన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించడం వాటిని మనం ఎలా యుక్తులతో పనిచేయించాలి అని ఆశపడడం ఒకవేళ అది ఏ సమస్య అయినా ఏ రూపంలో మనం ముందుకు వచ్చినా దాన్ని మనం కాంపిటీట్ చేయగలమా దాటగలమా లేదా గెలవగలమా లేదా అనేది సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టడం ఆయన అంటున్నాడు నీ ప్రయత్నాలు నువ్వేం చేస్తున్నా నాకు తెలియదు కానీ ఆయన బలాత్కారం చేయవారి చేతుల నుంచి మాత్రం నిన్ను విడిపిస్తారని వాగ్దానం చేస్తున్నాడు వాళ్ళు ఎంత గొప్పలు కావచ్చు వాళ్ళు ఎంత ఉన్నతులు కావచ్చు ఎంత తీవ్రమైన వారు కావచ్చు ఎంత భయంకరమైన విపత్కరమైన పరిస్థితి కావచ్చు నిన్ను నొక్కేసేది అది నీ కుటుంబంలో నీ పిల్లలకు సంబంధించి నీ భర్తకు సంబంధించి భార్యకు సంబంధించి లేక నీ ఉద్యోగానికి సంబంధించి లేక ఏ పరిస్థితులకు సంబంధించి నువ్వు నలిగిపోతున్నావో ఆ బలాత్కారుల చేతుల నిటి నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను ఉన్నతంగా చేయటానికి ఆయన ఆశపడతా ఉన్నాడు ఆయన నిలవబెట్టడానికి సమర్థత కలిగిన దేవుడని నమ్ముతున్నామా ఆమేన్ ఒకసారి మీ పక్కలకు చెప్పండి నీ శత్రు చేతుల నుంచి నిన్ను విడిపిస్తాడు నీ మీదకు లేచిన వారి కంటే నువ్వు హెచ్చించబడతావు బలాత్కారం చేతి వారి నుంచి నువ్వు విడిపించబడతావు అన్య జనులలో నీ నామము నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు భయపడద్దు అని చెప్పు సిగ్గుపడద్దు దిగులు పడద్దు కంగారు పడద్దు వేదన చెందద్దు నువ్వు దేవుని మాట చెప్తున్నానని చెప్పు దేవుడు నీతో చెప్తున్న మాట ఆ పరిస్థితులు మీకు ఎలాంటిగా ఉంటాయంటే ఒక క్షణంలో ఇంకా అయిపోయింది నీ పరిస్థితి అని నీకే తెలిసిపోద్ది ఇంకా పడిపోయినటువంటి ఆ లోతు ఏంటో నీకు తెలిసిపోద్ది ఇంకా అయిపోయింది ఇక నేను పడిపోయాను పడిపోతున్నాను అనే సందర్భంలో నువ్వు కిందకి జారిపోతున్న నీతో దేవుడి మాట చెప్పమంటున్నాడు నువ్వు పడిపోలేదు నేను లేపుతున్నాను అని చెప్తున్నాడు ఆమేన్ నువ్వే పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నావో ఆ పరిస్థితులన్నింటినీ చూస్తున్న దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుడు నా మనకి భయం కలుగును గాక దేవుని యొక్క వాక్యంలో వెళదాం పరిశుద్ధుడైన దేవుడు ఆయన తన మాటను మనతో చెప్తూ ప్రతిసారి కూడా ఆయన మాట మనం ఎలాగా వినేవారంగా ఉన్నావో పరిశీలిస్తూ ఉంటాడు మొదటి యోహాను పత్రిక 2:28 వచనంలో మనం చదువుతున్నటువంటి మూలమాట మొదటి యోహాను పత్రిక 2:28 1 John 2:28 కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం అగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి ఎవరి యందు నిలిచి ఉండాలి ఆయన యందు నిలిచి ఉండడం నేర్చుకోవాలి మనం చాలాసార్లు ఆయన వస్తాడని తెలుసు ఆయన మనం తీసుకెళ్తాడని తెలుసు ఆయన దగ్గర మనం నిలబడతామని తెలుసు కానీ భూమి మీద మనం ఉండేటువంటి జీవిత కాలాలు మాత్రమే మనం అర్థం చేసుకోలేకుండా ఒక బలహీనత కలిగి ఉంటాం ఏంటంటే ఆయన యందు నిలిచి ఉండడానికి బదులు ఆయనను పట్టుకోవడానికి ఆయనతో మాత్రం మనం జీవిస్తున్నట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు మొదటిగా ఆయన మనతో చెప్పాడు నీ ఒక మంచి అలవాటును తెలుసుకోవాలి అలవాటును కలిగి ఉండాలి ఆ అలవాటు దేవుని యొక్క మహిమ కొరకు నేనేం చేసినా నా బలానికి ఆధారం దేవుడే కాబట్టి ప్రతిసారి నా బలానికి ఆధారము దేవునితో నేను ఉంటున్నాను అనే ఊపిరి కలిగి ప్రతిసారి కూడా అలవాటుగా మార్చుకోవాలి అన్న విషయం మనకు అర్థమయ్యేది. రెండవ విషయాన్ని మనం ఎప్పుడు కూడా స్వంతాన్ని అణుచుకోవటం 108 ని బట్టి మనం తెలుసుకున్నాం. అది ఉద్రేకంగా బయటకు వస్తూ ఉంటుంది ప్రతిసారి. మన సొంతం, నేను, నాది అనేది బయటకు వస్తూ ఉంటుంది ప్రతిసారి. నువ్వు ఆ సొంతాన్ని అణుచుకుని దేవునికి నువ్వు ఇచ్చేటువంటి ఆ ప్రాణాన్ని గణపరిచే స్థాయికి నువ్వు తయారవటం, నీలో దేవునితో కలిసి ఉండడం అనేటువంటి అనుభవానికి రెండవ మెట్టు. మూడవ మెట్టు డిపెండెన్సీ, ఆధారపడడం. ప్రతిసారి ఎంతైతే వారంటీ ఇచ్చే వారి మీద, గ్యారంటీ ఇచ్చే వారి మీద మనం నమ్ముతామో, ట్రస్ట్వర్తిగా ఉంటామో, నీ జీవితంలో కూడా నువ్వు ప్రతిసారి ఎంతో ఎక్కువగా దేవుని మీద, యేసు మీద ఆధారపడుతున్న జీవితాన్ని నువ్వు చూపించడం. నాలుగోది రికగ్నైజింగ్ హిస్ ప్రెసెన్స్. నువ్వు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని, ఆయన ఉనికిని నువ్వు గుర్తించడం ప్రారంభించాలి. ఒక మెటల్ పట్టుకుంటే, నీ దగ్గర ఏదైనా పేలుడు పదార్థాలు ఉంటే ఆ మెటల్ డిటెక్టర్ లేక ఆ బాంబు డిటెక్టర్ నిన్ను ఎలా పట్టుకుంటుందో, పసిగడుతుందో, అలా ప్రతిసారి నీ జీవితంలో ఆయన సన్నిధిని నువ్వు ఎప్పుడు కూడా గుర్తించటం నేర్చుకోవాలి. ఐదో విషయాన్ని ఈరోజు మనం ప్రభు ద్వారా నేర్చుకుంటానికి సిద్ధపడదాం. నా చేతిలో చిన్న వస్తువు ఉంది, వస్తువు ఏంటో మీరు గుర్తుగా ఉండగలరు. మీ అందరికీ సుపరిచితమైనది, ఇట్స్ ఎయిర్టెల్ సిమ్ కార్డ్. దీని మీద ఏముందంటే 4G LTE సిమ్, 4G 3G 2G కంపాటబుల్ పోస్ట్ పెయిడ్ ఎయిర్టెల్ అని ఉంది దీని మీద. దీని మీద ఒక ఫర్ అసిస్టెన్స్ నెంబర్ ఉంది, ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ఉంది. ఇది నా దగ్గర ఉండినప్పుడు నేను ఇలా పట్టుకుని దీనిని నేను వేరొక యంత్రం లేకుండా, అంటే సెల్ ఫోన్ మొబైల్ లేకుండా, దీని తాలూకా ఉపయోగాలన్నింటినీ నేను వినియోగించుకోగలనా? ఈ సిమ్ కార్డు నేను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా నేను ఏం వాడాలి? నీ యొక్క మొబైల్ ఉండాలి. ఆ సెల్ ఫోన్ ఉంటేనే దానిలో ఈ సిమ్ కార్డుని తీసుకెళ్లి దాని స్లాట్ లో అది పెడితేనే ఉంటుంది. ఇక్కడ ఈ ఫోర్త్ జనరేషన్ అనేటువంటి ఈ యొక్క జనరేషన్ లో ఈ సిమ్ కార్డు తాలూకా ఉపయోగాలని ఒకసారి ఆలోచిస్తే, మనందరికీ తెలుసు ఫోన్ ఎందుకు వాడతాం, మనందరికీ తెలుసు ఎందుకు వాడతాం. ఓకే, కమ్యూనికేషన్ కోసం. కమ్యూనికేషన్ అనేటప్పుడు ఎవరితో మనం మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎంతసేపు మాట్లాడాలో తెలిసి మాట్లాడటం కమ్యూనికేషన్, రైట్? అంతేనా? లేకపోతే ఎప్పుడైనా, ఎంతైనా, ఎలాగైనా, ఎంతసేపు అయినా, ఏదైనా మాట్లాడడం కమ్యూనికేషనా? అది వాగుడ్ అంటారు. మరి కమ్యూనికేషన్ లో కొన్ని పద్ధతులను ఉపయోగించుకోవటానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. దీన్ని నేను తీసుకుని ఈ సిమ్ కార్డ్ని నా మొబైల్ ఫోన్ లో పెట్టేసుకుని నేను ఐడియా నెట్వర్క్ కి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. అవుతుందా? అవుతుందా? ఐడియా నెట్వర్క్ కి, BSNL, వడాఫోన్, మరి మిగిలిన నెట్వర్క్ కనెక్ట్ అవడానికి అయితే ఈ సిమ్ కార్డ్ పనిచేస్తా పనిచేయదా? అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళు, ఏది సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కనెక్ట్ చేస్తే తప్ప నేను మిగిలిన ఎవరికి కూడా దీన్ని నేను కనెక్ట్ చేయడానికి నాకు అవకాశమే లేదు. అయితే ఈ సిమ్ కార్డ్ ని మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంత దూరంలో ఉన్నా నేను ఈ ఎయిర్టెల్ అనేటువంటి నెట్వర్క్ ని మాత్రం ఇది నన్ను కనెక్ట్ చేసే ఉంచుతుంది. నన్ను బయటికి వెళ్ళనివ్వదు. నేను ఏ ప్రదేశంలో నేను బయటికి వెళదాం అనుకున్నా, లేదు లేదు నీ సిగ్నల్స్ ఈ నీ ఎయిర్టెల్ కి కనెక్ట్ అవ్వాలని చెప్పి నన్ను ఏం చేస్తుంది ఇది, ఆ సర్వీస్ ప్రొవైడర్ కి, ఆ నెట్వర్క్ ప్రొవైడర్ కి నన్ను ఇది దగ్గరికి తీసుకొచ్చి కనెక్ట్ చేస్తుంది. ఆలోచించండి, ఐదో విషయాన్ని మీరు నేర్చుకునేటప్పుడు ఇక్కడ అనేకమైన సిగ్నల్స్ ఉన్నాయి, కానీ ఇది నా మొబైల్లోకి వెళ్ళినవంటి కేవలము ఇది ఏ కంపెనీ ప్రొవైడ్ చేసిన సిమ్ కార్డు ఆ కంపెనీ తాలూకా సిగ్నల్స్ నే తీసుకుంటా ఉంటుంది. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు అనబడ్డ వారు ఉన్నారు. నా సిమ్ కార్డు ఏ దేవునికి కనెక్ట్ అయ్యింది? విచ్ గాడ్ యువర్ సోల్, యువర్ స్పిరిట్, యువర్ సిమ్ ఈస్ కనెక్టెడ్? ఓన్లీ వన్ ఆర్ మెనీ? ఒకే దేవుడికి కనెక్ట్ అయ్యావా, ఇంకా ఎన్ని అనేకమైన దేవుళ్ళు ఉన్నారా నీకు? ఒకే దేవుడు. ఆ దేవుడు అన్ని సమయాలలో, అన్ని కాలములలో, అన్ని పరిస్థితుల్లో నీతో ఉన్నాడనే విషయం నీకు తెలుసా? గాడ్ ఈజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నాతో ఉన్నాడు అనే విషయం మీకు ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవునిలో నిలిచి ఉండడం, దేవునితో నిలిచి ఉండడం అంటే నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, నీ జీవితంలోకి వచ్చిన ఏ పరిస్థితి అయినా యేసు ప్రభు యొక్క అనుమతితోనే వచ్చింది. ఒకసారి చెప్పండి, వితౌట్ ఇస్ ఇంటిమసీ నీ జీవితంలో ఏమండి, వితౌట్ ఎయిర్టెల్ కి సంబంధించింది కాకుండా నీ దానిలోకి, నీ మొబైల్లోకి ఏ అదర్ సర్వీస్ ప్రొవైడర్ అయినా నీకు ఒక మెసేజ్ పంపగలడా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకు? ఈ నెట్వర్క్ లోకి ఉన్నంత వరకు ఈ నెట్వర్క్ ప్రొవైడింగ్ నీతో కలుస్తుంది. అలాగే నీ విశ్వాస జీవితంలో కూడా ప్రతి దానిలో, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధి మనిషి జీవితంలో ఉండదే అన్న విషయాన్ని గుర్తించడమే నువ్వు దేవునిలో నిలిచి ఉండడం, దేవునితో నిలిచి ఉండడానికి ప్రతిసారి ప్రయత్నం చేయడం. అయితే ప్రతిదీ కూడా దేవుని చేతుల్లో జరుగుతుంది, ప్రతి దానిలో కూడా లాభం కోసమే జరుగుతుంది, మేలు కోసమే జరుగుతుంది. ఎంత నష్టం జరిగినా కూడా నీకు నాశనం నుంచి తప్పించబడుతుంది. ప్రతి ప్రయత్నము సరైన పద్ధతిలో తిప్పబడుతుంది. ప్రతి కష్టం వచ్చినా, ప్రతి నష్టం కలిసినా బాధ పెట్టేది ఏది కూడా నీ చేతుల్లోకి ఎవ్వడు అనే విషయం నీకు అర్థం కావాలి. ప్రతిదీ కూడా దేవుని యొక్క అనుమతిలో జరుగుతుంది. ప్రతి సందర్భంలో ఈ లోకంలో కొంతమంది కామన్ గా మాట్లాడే ఒక మాట ఉంది, అదేంటంటే నీ కర్మరా, నీ రాతరా, అలా రాసి పెట్టుంటే పయోడు నీకు అలా జరక ఎలా జరుగుద్దురా, ఇక అంతే నీ బ్రతికింతే, నీ రాత ప్రకారం నీకు జరుగుద్ది అంతే. దయచేసి దేవుని యొక్క మాటను మీరు అర్థం చేసుకుంటే నీకోసం ఆయన రాసిన రాత లేక ఇంకేదో చెప్పినటువంటి మాటల్ని పక్కకు పెట్టి విత్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉనికి కలిగిన అనుమతితో మాత్రమే దేవుడు నీ జీవితంలో పంపించగలడు, ఆ పరిస్థితిని తీసుకొస్తాడు. వితౌట్ గాడ్స్ ప్రజెన్స్ నీకు తెలియకుండా ఆ పరిస్థితిని ఎప్పుడు కూడా తీసుకురాడు. యోహాను సువార్త 14:27 ఆయన మనకిస్తాననేటువంటి ఒక వాగ్దానాన్ని చూద్దాం. John 14:27, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని ఆయన మీకు చెప్తున్నాడు. అంతేకాకుండా లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. ఒకసారి ఆలోచించండి, ఈ వచనాన్ని మీరు అర్థం చేసుకుంటే ఏ యేసుక్రీస్తు దగ్గరికి అయితే మీరు వచ్చారో, ఏ యేసు గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, ఏ యేసుతో అయితే మీరు లాభాన్ని సంపాదించుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నారో, దేవుడు ప్రతి దానిలో ఉన్నాడు అనే విషయం మీకు అర్థమయ్యేటప్పుడు మీ జీవితంలో ప్రతి సమయంలో కూడా యేసు అనుగ్రహించిన శాంతి మీలో ఉండి తీరాలి. మీరేమాలోచిస్తున్నారంటే లోకములో శాంతి దొరకడానికి యేసుని విడిచిపెట్టి దూరంగా వెళ్తున్నారు. మీరు పరిశీలించుకోండి, కొంతమంది కష్టాలు ఉండేటప్పుడు బాధలు ఉండేటప్పుడు దేవునికి దగ్గరగా వస్తారా, దేవునికి దూరంగా వెళ్తారా? దూరంగా వెళ్ళే వాళ్ళు దేవునితో ఉంటారా, దేవునికి దూరంగా ఉంటారా? ఎవరికి దగ్గరగా ఉంటారు? లోకంలో ఎక్కడ వాళ్ళకి శాంతి దొరుకుద్దో అని వెతుకుతుని అక్కడికి వెళ్తా ఉంటారు. నిజంగా నువ్వు యేసునే గనక కనెక్ట్ అవుతాయి, యేసుతోనే నువ్వు అన్ని సందర్భాల్లో యేసు నాతో ఉన్నాడు అని అంటే నీకు ఎంత పరిస్థితి వచ్చినా నా హృదయంలో దేవుని శాంతి ఉండి తీరాలి. నువ్వు దేవునిలో ఉన్నావు అనడానికి అదొక రుజువు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కష్టాలు ఉన్నాయి, ఆర్థికమైన పరిస్థితులు ఉన్నాయి, కుటుంబ సంబంధమైన సమాధానాలు లేని పరిస్థితులు ఉన్నాయి, అనేక బాధలు దుఃఖాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ ఉండి దేవునికి దగ్గరగా ఉన్న ఎంతమంది, దేవునికి దూరంగా బీచ్లో కూర్చున్న ఎంతమంది? ఎందుకు దేవునికి దూరం అవుతున్నారు? లోకము ఇచ్చినట్టు కాదు అన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏం చేశాడు రా దేవుడు, ఏమిచ్చాడు రా అని. దయచేసి నీ బ్రతుకులో ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చేస్తున్నా దేవుని అనుమతి లేకుండా జరగలే. అయితే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అన్న విషయం నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను ఎంత దేవునికి దగ్గరగా ఉంటే దేవుని శాంతి అంత ఎక్కువగా నాలో ఉంటుంది. అంతేగాని నేను తిరుగుబాటు చేయను. నిన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, రిమోట్ కంట్రోల్ పెద్ద టీవీకి పెద్ద రిమోట్ కంట్రోల్ ఇచ్చారండి, చాలా పెద్ద టీవీ అది. వీడి కోపం వచ్చింది దేవుడి మీద, ఆ రిమోట్ కంట్రోల్ ఇచ్చి కొట్టాడు, అది పగిలిపోయింది, టీవీ ఆన్ అవ్వట్లేదు. అటు కంప్లైంట్ చేశాడు వచ్చి, అని ఆ టీవీ పనిచేయట్లేదు ప్రార్థన చేయండి అని. సరే ప్రార్థన చేద్దాం, టీవీ వస్తుంది లేదా అని. అంటే నేనే పగల కొట్టాను, ఏ టీవీ అని కాదు రిమోట్ అని. ఎందుకంటే దేవుడి మీద కోపం వచ్చింది, దేవుడి మీద కోపం వస్తే రిమోట్ మీద ఎందుకు చూపించావు? అంటే ఆ టైంలో వాడికి గుర్తొచ్చిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాడి చేతిలో ఉన్న వాటికి శాంతి దొరకనివ్వని ప్రదేశంలో ఉన్నాడు వాడు, అందుకు ఆ శాంతిని బయటికి తీసుకొచ్చాడు. లోకం ఇచ్చే శాంతి ఏదైనా నీకుంది అని అంటే ఏదైనా సినిమా హాల్లో కూర్చోడం, బీచ్కి వెళ్ళి కూర్చోడం, ఫ్రెండ్స్ తో తిరగడం, పార్టీల్లో కూర్చోడం, ఇంకెక్కడికైనా వెళ్ళి ఆనందించడం, లేకపోతే ఆ హ్యూమరస్ క్లబ్ లో కూర్చోడం, లేకపోతే ఇంకేదో చేయటం, ఇంకేదో చేయటం. కానీ ఇవన్నీ దేవునికి దూరంగా నేను చేస్తున్నాయా, దేవునికి దగ్గరగా చేస్తున్నాయా? దేవుని యొక్క పద్ధతిలో నువ్వు గమనిస్తే నీ బ్రతుకులో ఉండే గొప్ప శాంతి, సమస్యలు ఎన్ని ఉన్నా, పరిస్థితులు ఎన్ని ఉన్నా, అన్నిటిలో కూడా దేవుని యొక్క ఉనికిని నీవు గుర్తించడం, దేవునిలో నిలిచి ఉండడం, అది యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నీ పరిస్థితులు మారకపోవచ్చు అండి, నీ ఏమి మారవండి, కానీ నీ హృదయంలో శాంతి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మీ పక్కలకు చెప్పండి, మీకు ఏ ఇబ్బందులైనా ఉండొచ్చండి, ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు తమ్ముడు, ఎన్ని బాధలైనా ఉండొచ్చు, దేవుని శాంతి మాత్రం నీ హృదయంలో ఉంటుంది. లోకంలో ఉన్నట్టు కాదు, దేవుని సమాధానం నీ హృదయంలో ఉంటుంది. నీకు అర్థం కావాల్సింది కూడా చెప్పనా, నీ అభివృద్ధి, లాభము ఏది నీకు పెరగపోవచ్చు అండి. మ్యూచువల్ గ్రోత్ ఉండదు నీకు, ఎప్పుడు చూసినా ఒకేలాగా ఉంటావు, ఎప్పుడు చూసినా అదే సమస్య, ఎప్పుడు చూసినా అదే వేదన, ఏది నీకు అభివృద్ధి ఉండదు, అభివృద్ధి పదవులోనికి నువ్వేదో దూసుకుపోయేలాగా పైకి ఎదరు. కానీ నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా దేవుని సమర్థన నీకుంది కదా, దేవుని శాంతి నీకుంది కదా, సంతృప్తితో బ్రతుకుతావు. దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటో అర్థమైందా? అవన్నీ ఉండేటప్పుడు హాయిగా ఉన్నావని ఎవరైనా వాళ్ళని చూడండి, వెళ్ళి అన్ని కోల్పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు హ్యాపీగా ఉన్నావని అడగండి. అవన్నీ ఉన్నప్పుడు దరిద్రం ఏది సుఖం లేదండి, ఏమి లేకపోతే హాయిగా ఉందని అంటారు. దేవుడు దొరికాడండి అని చెప్తారు వాళ్ళు. ఎందుకు? దేవుని యొక్క శాంతి వాళ్ళకి దొరుకుతుంది. ఇప్పుడు వరకు అనుకున్న పరిస్థితి కాదు, ఇంతకు ముందు అన్నీ ఉంటాయి, నేమదు ఉండదు. దేవుని సమాధానం నీ హృదయంలోకి రావడానికి నువ్వు దేవునిలో ఉన్నావని చెప్పడానికి ఇదిగో ఇదే నీకు ఉదాహరణగా ఉంటుంది. మొదటి ఐశయ్య గ్రంథము 43:2 ఒకసారి చూద్దాం. ఐజయా 43:2 ఐశయ్య గ్రంథం 43:2 ఐజయా 43:2 నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటా, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి అంటే ఏంటో తెలుసా, నిన్ను తీసుకెళ్లి ఒక వరదలో పడేస్తాను. అక్కడేముంది? మీరు జలములలో పడి దాటున్నప్పుడు అంటే నీకు ముందు పెద్ద సముద్రం పడుతుంది, వెనక చూసినా సముద్రమే, పక్క చూసినా సునామీ, ఎటు చూసినా నీకు వరదలే ఉంటాయి, ఎక్కడ నువ్వు బయటకు వెళ్ళడానికి అవ్వదు. కానీ నువ్వు దేవుళ్ళలో ఉంటే నీకేముంటుంది? దేవుడు నీకు తోడయ్యుండి నీకు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా అవి నీ మీద పొర్లి పారవు. నిన్నేం చేయడు? ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నామంటే బీచ్ ఒకటికి వెళ్ళి కూర్చుంటాం, కానీ బీచ్ లో నుంచి నిన్ను నడిపిస్తాడని నమ్మలేకపోతున్నావు. దేవుడిలో నువ్వు ఉంటే అలాంటి సముద్రాల నుంచి నువ్వు వెళ్ళినప్పుడు కూడా అది నీ మీదకు పొర్లి పారని ఆ మొట్టమొదటి మోషే నడిపించినటువంటి ఆ ఎర్ర సముద్రం చీలినను నీ జీవితంలోకి వచ్చేస్తుంది. నువ్వు దేవుడిలో నిలిచి ఉంటే, దేవుళ్ళు నిలిచి ఉండేటప్పుడు నీ ముందు తెరవబడే పరిస్థితులు అంత విచిత్రంగా ఉంటాయని చెప్తున్నాడు. ఆ తినవసంలో ఉంది, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను, ఆయన మాట ఏంటో తెలుసా, అగ్ని మధ్యలో నువ్వు నడిపిస్తాడంటే నీకు ఇదిగో అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుతున్నావని మీరేమి బాధపడకండి అన్నాడు. అంటే ఎలాంటి శ్రమ ఉంటుంది నీకు? ఏమంటే దేవుడు తోడై ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రశాంతంగా పుష్కలంగా డబ్బులు, గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, నొప్పి లేకుండా, బాధ లేకుండా హాయిగా వెళ్ళిపోవాలనుకుంటారు అందరూ. ఆయన ఏమంటాడంటే దేవుళ్ళు నిలిచి ఉండడం అంటే ఇవన్నీ ఉన్నా కూడా నిన్ను హాయిగా నడిపిస్తారని చెప్తున్నాడు. ఏది కావాలి? అవి ఏమీ లేకుండా అసలు దేవుడు ఉన్నాడో లేదో డౌట్గా నడుస్తావా? అవన్నీ ఉండినప్పుడు అగ్నిలో పడి నువ్వు నడుస్తూ ఉన్నా. నిన్న మీరు పేపర్లో చూశారు, ఒక సహోదరి తన ముగ్గురు పిల్లల్ని ఆత్మహత్య చేసుకుందో హత్య చేసుకుందో ఏదో జరిగిపోయింది. ఆ అగ్నిలో నుంచి వెళ్ళినప్పుడు ఆమె ఏమైనా అగ్ని కలుసుకుని ఆపిందా? కాలిపోయింది, మొత్తం బూడిదైపోయారు. కానీ దేవుని వాక్యం చెప్తే అంతకు భయంకరమైన శ్రమలు నీ జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ అగ్ని నిన్ను కాల్చదట. దేవునికి స్తోత్రం. అంత ఎష్యూర్డ్ వాగ్దానం నీతో ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నీ పరిస్థితులు ఎలాంటి ఉన్నప్పటికీ కూడా నీ చుట్టూ ఆనందం ఉండదు, సంతోషం దొరకదు, మరి ఏది నీకు నీ కావలసినట్లుగా దొరికేట్లుగా మారదు. కానీ దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? ఆయన చిత్తం చేసేలాగా ప్రేరేపిస్తా ఉంటాడు లోపల దేవుడితో ఉంటే. ఏది దొరకదు, ఏది మారదు, ఏది రైజ్ అవ్వదు, ఏది టర్న్ అప్ అవ్వదు, కానీ నువ్వు దేవుని చిత్తమే చేయాలని ఇష్టపడతావు. ఎందుకంటే నువ్వు దేవునిలో నిలిచి ఉంటావు, దేవునితో నిలిచి ఉంటావు కాబట్టి ఆ పరిస్థితులు చూసి నువ్వు భయపడి ఏం దేవుడండి అని అన్నావు. కానీ క్రీస్తులో ఉన్న అనేక కుటుంబాలను మనం ఎరుగుదాం. దేవుల్లో ఉన్నామంటారు, బైబిల్ పట్టుకుంటారు, బాప్టిజం తీసుకుంటారు, చర్చికి వస్తారు, తర్వాత దేవుల్లో కనపడరు. ఏంటి పరిస్థితి అంటే ఇన్ని రోజులు అయ్యింది, ఇన్ని నెలలు అయ్యింది, ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం చేశాడు దేవుడు? ఏమీ చేయలేదు. నీకు నేను విమర్శించట్లేదు, కానీ ఏమీ చేయలేని ఆ దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. ఒక్కటి నమ్ము చాలు, నువ్వు చేయలేని పనిని చేశాడు. అది చూడు, గుర్తించు. ఇంతకు మునుపు నువ్వు ఉన్నావే, వాళ్ళు ఏం చేశారని ఇప్పటి వరకు మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు? ఎందుకంటే వెనక్కి వెళ్ళిన తర్వాత బొమ్మలకి వెళ్ళవు, ఇటు దేవుని దగ్గర ఉండవు, మధ్యలో డైలాగులో ఊగుతూ ఉంటావు. ఈ రోజు దేవుడు నిన్ను తనలో ఉంచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. 91 ఆయన ప్రామిస్ నిజంగా ఉందో. 15 వచనంలో 2వ భాగం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి. అన్ని పరిస్థితుల్లో దేవుడు నీతో ఉంటాడండి, మామూలు చిన్న పరిస్థితులే కాదు. ఇప్పుడు నువ్వు అన్నావే నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, శామ్ 91:15b పరిస్థితులు తీవ్రంగా వచ్చేసి ఏంటో అయిపోతుంది, ఎలాగ అయిపోతుంది, ఇప్పుడు నేను ఉంటానా లేదా, ఏమైనా అవుతుందేమో, ఇంకేదైనా జరిగిపోద్దేమో, లేకపోతే అసలు ఏంటి దేవుడు నాతో ఉన్నాడా, వదిలేసాడేమో, ఏంటి నా పరిస్థితి. దయచేసి నీ హృదయంలో ఉన్న ప్రతి కలవరానికి క్రీస్తు సమాధానం ఒకటే, నేను విడిచిపోలేదు. నిన్ను ఆయనలో ఉంచుకోవాలని, నిన్ను ఆయనతో ఉంచుకోవాలని ఆయన ప్రయాస, ఆయన ప్రయాసంలో నీతో చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి ఎప్పుడు నువ్వు పీస్ఫుల్ గా ఉండేటప్పుడు ఉండేటువంటి గాడ్స్ ప్రెసెన్స్ నువ్వు ఐడెంటిఫై చేయలేవు, కానీ నువ్వు పెయిన్ తో ఉండేటప్పుడు దేవుని ప్రెసెన్స్ బాగా ఐడెంటిఫై చేస్తావని చెప్తున్నాడు. అందుకే నొప్పి కలిగించిన వేళ దేవుని సన్నిధి నీకు దగ్గరగా వచ్చేస్తుంది. ఆయన నీ దగ్గరకు వచ్చి నీకేం చేసి చూపిస్తాడు చూడండి, సి అతన్ని విడిపించి, అతన్ని నిన్ను విడిపించడానికి ఆయనే దిగి వచ్చినప్పుడు, ఆయనే నీతో ఉండేటప్పుడు నువ్వు ఎప్పుడు గమనిస్తావు దేవుని సన్నిధి చెప్పండి. శ్రమ రాకపోతే ఆయన సన్నిధిని నువ్వు గుర్తించలేవు. నీవు చేసిన దానిని బట్టి నువ్వు హాయిగా ఉంటున్నావు, సంతోషంగా ఉంటున్నాను, ఆనందంగా ఉంటున్నాను అని అనుకుంటావు, కానీ దేవుని మాట చెప్తుంది దాన్ని బట్టి కాదు, ఆయన నీకు తోడుగా ఉండి నీ పరిస్థితులన్నిటిలో దగ్గరగా ఉంచుతాడు. అప్పుడు ఆయనతో ఉండడం అంటే ఏంటంటే, నీకే పరీక్షలు వచ్చినా భయపడరండి, ఏ రకమైన శోధనలు వచ్చినా లొంగిపోరండి, ఏ రకమైన దీవెనలకు ఉప్పొంగు గర్వపడవండి. శ్రమలు నిన్ను ఎలా ఉంటాడంటే చులకనైనా శ్రమలుగా చూస్తావు. దేనిని సీరియస్ గా తీసుకో, ఆ పరిస్థితి ఏమీ కూడా నన్ను పాడు చేస్తాయని గాని, నన్ను దేవుని నుంచి తొలగిస్తాయేమో అని గాని ఏమీ చేయవు. చాలా మందికి ఒకే ఒక బలహీనత ఉంటుంది, ఏంటంటే ఆశీర్వాదం అనేది తెల్లవారే లోపు నీ దగ్గరికి వచ్చి పడిపోతే, ఆ దీవెన అనేది తప్పు నీ ఒళ్ళు పడిపోతే, లేక ఆ అప్పు లేక ఆ రుణము లేక ఆ పరిస్థితుల మధ్య విడుదల అనేది అకస్మాత్తుగా నీ వాకింట్లో పడిపోతే, నువ్వు చాలా ఆనందించేవాడిగా, తెల్లవారు దేవుని కొరకు సాక్ష్యం చెప్పేవాడిగా తయారవడానికి ఇష్టపడతావు. నిజమే, కానీ దేవుడు ఏమనుకుంటాడో తెలుసా, అవన్నీ విషయంలో కూడా ఎలాంటి పరిస్థితి నీతో ఉన్నా తన విడువని ప్రేమను మాత్రం నీకు చూపించాలనుకుంటాడు. విడిచిపెట్టని ప్రేమ, ఆ విడువని ఎడబాయిని ప్రేమలో నువ్వు ఉన్నావా లేదా అనేది ఒక్కటే ఆయన నీతో చూడాలని కోరుకుంటాడు. మీరేమో దీవెనలు వస్తే దేవునితో ఉంటాను, శ్రమ వస్తే దేవునికి ఉండను, శ్రమ రాకపోయినా పోయింది, దీవెనలు లేవు కాబట్టి నేను దేవునికి దూరంగా ఉంటాను అనుకుంటున్నా, ప్రభు అన్నాడు లేదు లేదు, నేను మీకు దగ్గరగా ఉండాలనుకునేటట్లుగా నేను మీతోనే ఉండడానికి ఇష్టపడతానని చెప్తున్నాడు. అయితే నీవెప్పుడు కూడా యేసు ప్రభువారు నీతో ఉండే దేవుడిగా, నీలో ఉండే దేవుడిగా, నీలో నుంచి చేసే పనులు ఏంటో తెలుసా, మొట్టమొదటిగా నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నేను చూస్తాడు, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మావా, ఒకసారి ప్రశ్నించుకో, నిజంగా దేవుణ్ణి నమ్మావా, నమ్మావా, ఎంత నిజంగా నమ్మావు, జరిగేంతగానా, జరగకపోయినా ఆయన నమ్మేంతగానా, ఆలోచించు నీ నమ్మకం ఎక్కడ ఉంటుంది. ఓకే, 30 రోజులు ఒక నెల, సామాన్యంగా యావరేజ్ డేస్ చెప్తున్నాను, 30 రోజులు ఒక నెల, 30 రోజులు నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారండి, 30 డేస్, ఆల్ 30 డేస్, డే 1 ఎలా ఉండాలి, డే 30 అలాగే ఉండాలి. గాడ్ లో నీ నమ్మకత్వ గ్రాఫ్ ఒకే కాన్స్టెంట్ గా ఎదుగుతూ ఉందా, మధ్య మధ్యలో కొన్ని పరిస్థితులు మనకి అలా అలా ఊపి ఊపి వదులుతూ ఉండదండి, ఇలా తిరగేసి అప్పుడు విదిలించి కుదిలించినప్పుడు మన విశ్వాసం ఏమవుతుంటుంది, కొన్నిసార్లు దేవుళ్ళ నమ్మకత్వం తగ్గిపోతా ఉంటది. ఆయన నిన్ను నీలో ఉన్నటువంటి తన పట్టుదలను ఎప్పుడు కూడా దేవుని కొరకు ఎలా ఉండాలన్నది చూస్తూ ఉంటాడు. ఒక్క విషయం గుర్తించండి, ప్రతి సందర్భంలో కూడా మనకి దేవుడు ఉత్తమమైన వాటిని ఇస్తాడు తప్ప చవకబారు పనికి మారిన విలువ లేని ఏది నీకు ఇవ్వడు. దేవుడు ఉత్తమమైన ఇస్తాడని చెప్పండి, మళ్ళీ చెప్పండి, దేవుని దగ్గర చెడ్డవి ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, ఎప్పుడు ఉండవు. ఇస్తే ఎలాంటిది ఇస్తాడు, ఆలస్యమైనా కూడా యెహోవా ఉత్తమమైన అన్నాడు గురించి చెప్తుంది, లేట్ అయినా కూడా దేవునికి ఏమిస్తాడు చెప్పండి, దీవెన ఎలాంటిది వస్తుంది, ఆశీర్వాదం ఎలాంటిది వస్తుంది, బహుమానం ఎలాంటిది వస్తుంది, శ్రమ ఎలాంటిది వస్తుంది, ఇది కూడా ఉత్తమమైనది వస్తుంది. ఎందుకు, ఆయన దగ్గర చెడ్డవేమి లేవు, తక్కువే ఉండవు, కాబట్టి నీకు ఇచ్చే శ్రమ కూడా అంత నాణ్యంగా ఉండేలాగా దేవుడు చూస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన నీతో ఉండదు కాబట్టి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నీతో ఉండేటప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన యేసు ప్రభు నీకు ఇచ్చాడన్న విషయం నీకు తెలియడం కోసం ఆ పరిస్థితి అంతటిని నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఒకవేళ నీకు ఏం చేయాల్సి వచ్చినా కూడా దేవుని యొక్క అనుమతితో యేసు క్రీస్తు వారు నీ జీవితంలో చేయటానికే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ తప్పు వచ్చినా యేసు ప్రభు నీకు నేర్పించే గొప్ప విషయం అదే, ఒకవేళ తప్పు చేసినా ఒక ఉత్తమమైన పాఠాన్ని నీకు నేర్పడానికి నువ్వు చేసిన తప్పును కూడా ఆయన ఒచ్చుకుంటాడండి. ఎందుకంటే నువ్వు ఆయనలోనే ఉండడానికి, నువ్వు ఆయనతోనే ఉండడానికి ఆయన యొక్క ఉద్దేశం. నిన్ను రేపటి దినం పరలోకంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎదుట నుంచోబెట్టుకోవడం ఆయనకి ఇష్టం, నిన్ను విడిచిపెట్టే చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన దగ్గర నిన్ను నుంచోబెట్టడానికి ఆయన చేసే తపనే అదే విషయం. మరొక మాట, యేసుక్రీస్తు వారు నీతో ప్రతిసారి ఏం చేస్తారంటే, ఆయన నీలో, నువ్వు ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేసే కొద్దీ ఆయన నీ కొన్ని విషయాలని బోధ చేయడం ప్రారంభిస్తాడని. ఎలా అయితే దేవుని కొరకు ధైర్యంగా ఉండాలో, నమ్మకంగా ఉండాలో, పరిశుద్ధంగా ఉండాలో, నువ్వు దేవునిలో నిలిచి ఉండేటువంటి వ్యక్తికి ఆ విషయాలు అర్థమవుతాయి. ఎప్పుడైతే దేవునిలో, దేవునితో కాకుండా నా మట్టుకు నేను ఒక క్రైస్తవుడిగానే ఉండాలి అని మాత్రం నామకార్థంగా అనిపించుకునే వాడికి ఈ విషయాలు అర్థం కావు. కానీ నిజంగా నేను దేవునితో ఉండాలి అని అంటే, దేవుడు నిన్ను తన నమ్మకత్వం పైన జీవితం ఎలా ఉండాలో, విశ్వాసపు జీవితం ఎలా ఉండాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో నీతో ప్రతిసారి దేవుడు డీల్ చేయడం ప్రారంభిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఒకసారి యేసుప్రభు వారు ఒక ఓడ ఎక్కాడు. ఆయన నడుస్తున్న ఆ ప్రయాణం మొదలైంది. కొంచెం దూరం వెళ్ళిపెట్టేటప్పటికీ ఒకేసారిగా ఆకాశంలో మార్పులు మొదలయ్యాయి. పెద్ద గాలి వచ్చిందంట, పెద్ద తుఫాన్ వచ్చిందంట. ఆ మీరు చూసారా మార్కు సువార్త 4:37 చూడండి. మార్కు సువార్త 4:37 అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. దాని పై వచనంలో చూడండి, చాలా దోణులునే లేవా, కానీ తుఫాన్ దేన్ని కొట్టింది, ఆ నీరు అలలు దేన్ని కొట్టాయి, ఆయన ఉన్న దానినే కొడతాయి. ఎవరి కుటుంబంలో ఆయన ఉన్నాడో వాళ్ళ మీదకే ఆర్థిక తుఫాన్ ఉంటుంది, వాళ్ళ మీదే మానసిక తుఫాన్ ఉంటుంది, వాళ్ళ మీదే కుటుంబ తుఫాన్ ఉంటుంది, వాళ్ళ కుటుంబం మీదే అనేక రకాలైనటువంటి ఉధృత సునామీలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఆ ఓడ మునిగిపోలేదు. దేవుని స్తోత్రం. ఇంకా విషయం ఏంటి తెలుసా, మిగిలిన ఓడలు ఆగిపోయింది, ఈ ఓడ అందరికి వెళ్ళిపోయింది అని బైబిల్లో చెప్తుంది. మిగిలిన వాటి ప్రయాణాలు ఆగిపోయాయి. యేసు ఉన్నాడని యేసుని వెంబడిస్తారు అనేకులు ఆగిపోయాయి, ఆ ఓడ దగ్గర ఆగిపోయి. కానీ ఈయనలో, ఆయన ఏ ఓడలో ఉన్నాడో ఆ ఓడలో నిన్ను వాగ్దానాలన్నిటి ప్రకారం నీ జీవితంలో సంతృప్తి పరిచి, నీ ఆటంకాలు, తుఫాన్లు, గాలి, వరదలు, మరి ఏ రకమైన పరిస్థితులు వచ్చినా నిన్ను మాత్రం గ్యారంటీగా అవతల తీసుకెళ్తాడు. అది దేవుని యొక్క శక్తి. నీకేది కావాలి చెప్పండి. తుఫాన్లేమీ లేకుండా హాయిగా పాటలు పాడుకుంటా అలలు మీద వెళ్ళిపోవడం కావాలా? ఏదైతే రాని ప్రభు నన్ను మాత్రం ఆత్మ తీసుకెళ్తావాలి, గ్యారంటీ కావాలా? ఏది కావాలి? ఇప్పుడు నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుల్లో నిలిచి ఉంటే నీ జీవితంలో యేసు యొక్క భాగస్వామ్యాన్ని, పార్ట్నర్షిప్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఎంతమందికి, నేను నిన్న ఒక పెట్రోల్ బంక్ లో చూశాను, సేవియర్ పెట్రోల్ పంప్ పెట్రోల్ స్టేషన్ ఏదో రాశారు సేవియర్. నేను ఒకసారి అక్కడ ఆపి, ఏ సేవియర్? మీ కాదు, ఇంకే సేవియర్ అండి, యేసు ప్రభు వారిదే పెట్రోల్ బంక్. యేసు ప్రభు వారి పెట్రోల్ బంక్ ఎటు ఊరుకోండి. అంటే మా ఓనర్ గారు క్రిస్టియన్ అండి, అందుకని ఆ సేవియర్ పెట్రోల్ ఫ్యూయల్ స్టేషన్ అని పేరు పెట్టారు. ఓహో, యేసు ప్రభు వారు పెట్రోల్ పేరు పెట్టుకున్నారు కాబట్టి మీరు కల్తీ చెయ్యరా అని అడిగారు. ఒకసారి ఆయన డొంగైపోయి, మీరు ఎలాంటి ప్రశ్న వేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి, దేని దగ్గర దాని అన్నాడు. పెట్రోల్ పంపులో భాగస్వామ్యమేమో యేసు ప్రభు పేరు, అంటే నామినల్ పార్ట్నర్షిప్ అంటారు. అంటే పార్ట్నర్షిప్ లో చాలా రకాలు ఉంటాయి. పేరులో కొంతమంది కలిసి ఉంటారు, పావలా వాటా అంటారు, 50% షేర్ అంటారు, ఇలా రకరకాలు ఉంటాయి. ఈ లేడు ఓన్లీ ఆ పేరు మాత్రమే పార్ట్నర్షిప్. నీ జీవితంలో యేసుతో పార్ట్నర్షిప్ ఎలా ఉంది? పేరు మాత్రమేనా నీ లైఫ్ మొత్తం ఉన్నా? వాట్ ఈస్ ద పార్ట్నర్షిప్? పార్ట్నర్ రోల్ ఎంత, పర్సంటేజ్ ఎంత? పోనీ నీకు ఆయనకి మాట్లాడు. దీవుని వచ్చినప్పుడు థ్యాంక్ యూ జీసస్, నొప్పి వచ్చినప్పుడు ఏడ్ దేవుడు ఏడ్రా. అంటే పార్ట్నర్షిప్ ఏమైంది? బ్రోకప్, ఆ రిలేషన్షిప్ బ్రేకప్. అంటే ఏమిటి? నీ జీవితంలో దేవునితో నువ్వు నడిచే విశ్వాసాన్ని దేవుడు ఒక మాట చూస్తాడు. రోమ పత్రిక 8:28 వచ్చిన చూడండి. Romans 8:28 దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై. ఏమండి ఫస్ట్ వచ్చిన, మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. దేవుని దేవుడు ప్రేమించిన వారిక, దేవుని ప్రేమించు వారిక, అక్కడే తేడా ఉంది. నువ్వు నిజంగా దేవుని గనక ప్రేమిస్తున్నట్లయితే నీ బ్రతుకులో సమస్తము ఎలా జరుగుతాయి? ఇప్పుడు మీరు బాగా కష్టంలో ఉన్నవాళ్ళు, మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, కన్నీరు ఉంది, ఆర్థికమైన పరిస్థితులు ఉన్నాయి అన్న వాళ్ళు ఒకసారి మీ పక్కన చూసి అన్ని మేలు కోసమని చెప్పండి. దేవుడు మేలు కోసమే పెట్టాడని చెప్పండి. అబద్ధం చెప్తాను లేదా మాట్లాడుతున్నారా? నన్ను అవసరలేదు. కొంతమంది కోపంగా ఉంది, రేటు సార్ ఇలాంటి వాక్యం చెప్పి లైరికించేస్తున్నారు అన్నట్టుంది. నేను చెప్పడం కాదు, నిన్ను ఆయన తన సన్నిధితో ఉంచుకోవడానికి కొరకు చేసే తాపత్రయ ప్రయత్నమే. ప్రియులరా, మీరేమి సిగ్గుపరచబడరు. ఈ రోజు కింద పడిన మీరు లేవలేకుండా ఉండలేరు. ఈ రోజు మీరు పడిపోతున్న దేవుడు మిమ్మల్ని రేపు దినము గొప్ప ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తారని ముందుగానే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు అవమాన పాత్రను తాగుతున్నావు, రేపు పూదండతో ఊరేగిస్తావు. దేనికి ఈ రోజు నువ్వు కన్నీటితో ఉన్నావు, రేపు నిట్టూర్పుతో ఆనందంతో గొంతులు వేస్తావు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థత కలిగిన దేవుడు, ఆయన మాట మార్చడానికి నరుడు కాదు. ఎందుకంత స్పష్టంగా బైబిల్ చెప్తుంది, నీ బ్రతుకులో ఆయనతో నీ భాగస్వామ్యాన్ని స్థిరంగా ఉంచుకోవాలని. అంతేగాని కదిలించబడుతూ వదిలేస్తూ ఏదో ఇలాగా దుఃఖపడాలని దేవుడు ఏమాత్రం ఆలోచించట్లేదు. ఆ విషయాన్ని గుర్తించండి. ఇప్పుడు మరొక విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. ప్రతి విషయంలో కూడా దేవునితో నాతోనే జరుగుతున్నాయి, దేవుని యొక్క అనుమతితోనే జరుగుతున్నాయి. కాబట్టి నేను దేనికి భయపడను, ప్రతి విషయంలో దేవుడు నన్ను దీవిస్తాడని అర్థం చేసుకున్నావు. ఆరో విషయాన్ని చెప్తాను. ఆరో విషయంలో బాహ్య జ్ఞానేంద్రియాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, బాహ్యమైన జ్ఞానేంద్రియాల విషయంలో ప్రతి వ్యక్తి దేవునిలో దేవునితో ఉన్నాడు అని అంటే ఏం చేయాలో చెప్తున్నాను. ఏం చేయాలో నువ్వు ఎలా జరుగుతుందో తెలుసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితోనే ఉన్నాను అని నువ్వు చెప్పాలంటే నువ్వు ఈ రెండు ఈ జాగ్రత్తను తీసుకోవాలి. ఏంటి జాగ్రత్త? నీ ఎక్స్టర్నల్ గా ఉండేటువంటి రెండు పార్ట్లని నువ్వు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకసారి నిన్ను బాగా అపవిత్రపరిచేటువంటి రెండు అవయవాలు నీకు చూపిస్తాను. మొదటిది నిన్ను బాగా పొల్యూట్ చేసే అవయవాలు ఈ రెండే. దీనికి చాలా లింక్ ఉందండోయ్. దీనికి కూడా చాలా లింక్ ఉందండోయ్. ఏంటి? ఇప్పుడు అంతా సమస్య అంతా ఏంటంటే ఫోనుతో మాట్లాడుతున్నారు, ఫోనుతోనే గడుపుతున్నారు. చాలా సమస్య ప్రపంచంలో. జనాభా గురించి లెక్క ఎక్కర్లేదు, కానీ లేనోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ జబ్బు. సరే, ఈ రెండు విషయాలు తరచుగా ఈ రెండు కూడా మనల్ని దేవునిలో నిలిచి ఉండనివ్వకుండా, దేవునితో నిలిచి ఉండనివ్వకుండా మనల్ని ఏం చేస్తాంటే తప్పిస్తూ ఉంటాయి. జస్ట్ అలా తప్పిస్తూ ఉంటాయి. ఒకసారి శ్రద్ధగా ఆలోచించుతూ ప్రయత్నించేద్దాం. నేను ఎక్కువ విషయాలు మీకు చెప్పను, ఎందుకంటే మీకు నాకంటే ఎక్కువ తెలుసు దీని గురించి. ఈ సమస్య నేను కూడా బాధితుండే, అందువల్ల దీన్ని సరి చేసుకోవడానికే ప్రయత్నించేద్దాం ప్రతిసారి. ఏమండి, నేత్రాశ అన్నారు. ఏమాశ? ఇంతకు మునుపులో మనం ఉన్న నేత్రాశకి ఇప్పుడు నేత్రాశకి తేడా ఏంటి? బ్రదర్, టెక్నాలజీలో ఉన్నాడు మీరు చెప్పండి. ఇప్పుడు నేత్రాశ ఏంటి? సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోవడం, వాట్సాప్ని కెలకుండా ఉండలేకపోవడం, ఫేస్బుక్ని చూడకుండా ఉండలేకపోవడం నేత్రాశ. ఏంటి నేత్రాశ? మన ఫోటోలు మనమే చూసుకుంటూ మురిసిపోతా ఉండడం, ఇవన్నీ నేత్ర ఆశలు. ఇంతకు నేత్రాశ అంటే ఒరే కన్ను చూసిందా దాన్ని అలా పడకరా అని చెప్పేవారు. ఇప్పుడు అయ్యి వదిలేశారు, అంతే ఇక్కడే చూస్తున్నారు బుల్లి ప్రపంచం ప్రతి సమయంలో. సో ఒక విషయం నేనేమన్నా, మీరు చూడండి, మీరు చూడటానికే దేవుడు కళ్ళు ఇచ్చాడు కాదా, చెవుడు వినడానికే ఇచ్చాడు కాదా. అయితే ఒక చిన్న రిఫర్మేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. నేను దేవునిలో నిలిచి ఉండడానికి తప్పించే అవయవాలు ఈ రెండే కదా. ఏది? మొట్టమొదటిది, ప్రతి విషయం పరిశుద్ధంగా చూడండి. మీరు మీ మమ్మీ డాడీకి చెప్పకండి ఈ మాట. ప్రతి విషయం ఎలా చూడాలి? రాసుకోండి, మీకు అర్థమవుతుంది అది. ప్రతి విషయం పరిశుద్ధంగా చూడాలి. మీరు చండాలమైన పనులు చేస్తుంటే మీ మమ్మీ డాడీని మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? పరిశుద్ధంగా చూడండి అని చెప్పకండి. అందుకే అన్నాను, ఆ చెప్పడం కాదు. మీరు చూసే కన్నును మీకు తెలుసు, ప్రతి విషయంలో పరిశుద్ధంగా దాన్ని చూడగలరా? మన కన్నులతో మనం చూడగలమా? చూడలేము. నెంబర్ టూ, ప్రతి వ్యక్తిలో ప్రభు ఆత్మను చూడగలరా? ప్రతి వ్యక్తిలో ప్రభు ఆత్మను చూడగలరా? ఒకసారి ఆలోచించండి, మీరు అవతలది ఏ ఫోన్ అని అడుగుతున్నారు, కానీ మీ లోపల ఎంత స్పిరిట్ పాళ్ళు ఉన్నాయని అడుగుతున్నారు ఎప్పుడన్నా? మీ ఆత్మ పాళ్ళు నాకు కావాలండి అని ఇలాంటి ఆలోచన ఉందా? మీ ఫోన్ సూపర్ అని, దాని ర్యామ్ ఎంత, దాని స్పీడ్ ఎంత, దాని అది ఎంత. అయ్యా ఒక్కసారి నీ వ్యక్తి యొక్క హృదయం లోపలికి తొంగి చూడగలిగిన కన్నులు కావాలి. దేవుని యొక్క వాక్యము లోపలికి తొంగి చూసి ఆ మర్మమైన రహస్యమైన విషయాలు చూడగలిగిన కన్నులు కావాలి. ఈరోజు ఆ వ్యక్తి యొక్క బలహీనతలు దాటి బలాలను చూడగలిగిన కన్నులు కావాలి. ఈరోజు మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా ప్రభు ప్రేమతో మనం చూడటానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేకపోతున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్, ఎంతమందికి కన్నులు చక్కగా ఉన్నాయి? అవి సగంనే లేవా? వెరీ గుడ్. అంటే దీనిలో కళ్ళద్దాలు పెట్టుకున్నా మీరు కళ్ళు బాగున్నట్టే అర్థం. మీరు ఒకసారి మీరు చూసేటప్పుడు ప్రతిసారి మంచి చూస్తారా, అప్పుడప్పుడే చెడు చూస్తారా? ప్రతిసారి మంచి చూస్తారా చెప్పండి ఒకసారి. ఎక్కువ ఏం చూస్తారు, మంచి చెడ? ఎదుటి వ్యక్తిని చూడగానే అవతల మంచి చూస్తూ మొదలు పెట్టండి. ఒకసారి చెప్పండి, ఎదుటి వ్యక్తిలో నేను మంచిగా చూడాలి అని చెప్పుకోండి. మీరు అసలు ఏ చెడు నేను చూడకూడదని చెప్పండి. దేవుడు చెప్పాడా లేదా చెడు చూడమన్నాడా చూడదన్నాడా? చెడు మార్గంలో సైతం నీ కన్నులు తిప్పుకోకుండా ఉండాలి అని అంటే నీకు ఒకటే ఒక మార్గం చెప్పాడు, నీ కన్నురెప్పలను సూటుగా చూడమన్నాడు. కన్నురెప్పలను సూటుగా చూడడం అంటే ఇలా చూడాలి, ఇలా మూసినప్పుడు కన్నుకి కన్నురెప్ప కనపడద్ది. ఏం కనపడింది? ఏమీ కనపడలేదు, అదే కన్నురెప్ప. అంటే సూటిగా చూడండి. మీరు ఎంత స్ట్రైట్ గా కన్నులు తెరి కన్నులలో నుంచి కన్నురెప్పలు చూడటం ప్రారంభిస్తారో అంత ఏమీ కనపడదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని మీరు చూడటం ప్రారంభించేటప్పుడు ఎంత చెడు, సింపుల్ గా పిల్లలు కూడా ఎవాల్యుయేషన్ చూడాలి. ఇలా కళ్ళుతో చూసి రెండు నిమిషాలు మాట్లాడిన వెంటనే వాళ్ళు మంచులు చెడులు చెప్పేస్తున్నారు ఈ మధ్య. ఏంటి స్కానింగ్? ఇప్పుడు నీ జీవితంలో దేవునితో నిలిచి ఉండడం, దేవునిలో నిలిచి ఉండడం అంటే ఆ చూసే దృష్టి కోణంలోనే నువ్వు పర్ఫెక్ట్ గా దేవుని కొరకు చూడటం ప్రయత్నించాలి. చెవులు, ప్రతి చిన్న విషయాన్ని బట్టి పరిస్థితి అంచనా వేయగలుగుతున్నారా లేదా, సెన్స్ వేయగలుగుతున్నావా లేదా? మీరింట్లో ఎవరితో అయినా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే మీ ఇంట్లో మిగిలిన వాళ్ళకి ఆ ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పగలరా లేదా? వాళ్ళు ఏమన్నా నీ ఫోన్ చెక్ చేశారా? లేదు, నువ్వు మాట్లాడుతున్నాగానే చెప్పేవారే ఇది ఆల్రా, ఇది ఆ నెట్వర్క్ అయ్యి ఉంటుందిరా, ఇది పలానా వాడరా పలానా అదిరా. అంటే ఒక్కసారి నీ చెవుల్లోనికి చిన్న వార్త వెళ్ళిన వెంటనే నువ్వు చాలా విషయాలు అర్థం చేసుకున్నావు. చాలా స్తోత్రం, ఎందుకంటే నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు మాటలు వీళ్ళ విని అర్థం చేసుకుంటామా అపార్థం చేసుకుంటామా చెప్పండి? మాటలు విని అర్థం ఎక్కువ అపార్థం ఎక్కువ? ఓకే, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టినాం. ప్రతిసారి మీరు ఎదుటి వ్యక్తుల్లో మీ కన్నులతో చెడే చూస్తున్నారు, ప్రతిసారి ఎదుటి వ్యక్తి యొక్క చెడుని మీరు అపార్థాన్ని మీరు ఊహించుకుంటున్నారు. వినేటప్పుడు పరిస్థితి జరుగుతుంది. ఈ రెండింటిని మంచి చేయండి, ఒకసారి చూద్దాం, రివర్స్ చేయండి. ఎక్కువ టైం ఏం చేద్దాం, మంచి చూద్దాం. ఎక్కువ టైం ఎలా ఊహిద్దాం, వాళ్ళ గురించి విని ఎలాంటిది నువ్వు విన్నా లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా మారుద్దాం? ఒక రెండు రోజులు ప్రయత్నం చేసేటానికి మీ మీద మీకు అనుమానం కలుగుద్ది. చా నేను మారిపోయినట్టున్నాను, చచ్చా నేను మారకూడదు. ఏంటంటే నా అంచనాలు తప్పైపోతున్నాయి, నేను చూసిన తప్పైపోతుంది. అరే ప్రియులారా, మీరు ప్రభువును చూడాలి ఎదుటి వ్యక్తిలో. ఆయన ఏమన్నాడు? నిన్ను వెళ్ళి నీ పొరుగువాడిని అని, నీ పొరుగువాడిని ప్రేమించాడు, వ్యక్తిని ప్రేమించాడు అని కాదు, తెరవని కాదు, అతనిలో దేవుని ఆత్మ ఉంది, దాన్ని చూడమని, దాన్ని గౌరవించమని. ఇప్పుడు ఒక్కసారి బైబిల్లో మీరు పుట్టినప్పటి నుంచి, లేక మీరు రక్షణ పొంది మారు మనసు పొంది నూతన జన్మానుభవం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వాక్యాలు విన్నారు, ఎన్ని బాగా అర్థమయ్యాయి, ఎన్ని అపార్థమయ్యాయి చెప్పండి? అసలు అర్థమయ్యాయా? ఏంటోనండి పాస్ట్ గారు గంట సేపు చెప్పారు, అసలు ఏం అర్థం కాలేదు అన్నాడు ఒక ఆయన. సమస్య అదే, గంట సేపు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాడుకి ఏమని అర్థం అవుద్దా? ఏం అర్థం అవ్వదు, కానీ మాట్లాడతాడు. ఏముండదు, తాకేముండదు, ఆల్రెడీ గోళ ఇది ఆడితేడుతుంది, ఇది ఈడితేడుతాడు, ఇద్దరు కలిపి లాస్ట్ తిట్టుకుని హే హే అనుకుంటారు, మళ్ళీ రేపు మాట్లాడుకుంటారు. దేవుని దగ్గరకు వచ్చి కాసేపు ప్రార్థన చేద్దాం సిస్టర్ దా అన్నాం అనుకోండి, గంట. అంటే మీ జీవితంలో ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని చూడటానికి ఒప్పుకో, దేవుని దగ్గర నుంచి ఒక స్వరం వినడానికి ఇష్టపడు, దేవుని యొక్క మాటను వెతికి చూడటానికి ప్రయత్నం చేయు. అది చదువుతూ ఉండగా దేవుడు మీతో ఏమో మాట్లాడుతున్నాడేమో చెప్పడానికి నా చెవిని కూడా వినడానికి ఇష్టపడు. అందుకే ఆయన అంటాడు, ఒకసారి చూడండి మార్క్స్ వార్త 4:12 కిందకు వచ్చి చెప్తున్నాను, వెలుపలుగా ఉండేవారు ఒకవేళ, మార్క్స్ వార్త 4:12 మార్క్ చాప్టర్ 4:12 వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపగను. ఏంటండి
మీకున్న బాహ్య అవయవాలు ఏంటో తెలుసా?
ఈ రెండే ప్రాబ్లమ్స్.
చూచుటకైతే చూచియు ఏం చేయరు? కనుగొనలేరు. చూస్తూ కనుక్కోలేరు, వింటూ గ్రహించలేరు. అంటే ఆత్మీయ జీవితంలో సంవత్సరాల క్రైస్తవ్యం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళింది అని అంటే, అల్టిమేట్ గా ఏంటంటే ఒక గుడ్డి తనపు క్రైస్తవ్యంలో తీసుకెళ్ళింది. నీ అవయవాలను పాడు చేసి అపిత్రపరిచినవి ఈ రెండు అవయవాలే. కొంచెం వినగానే మాట్లాడేటప్పుడు కొన్ని సమయాల్లో మనకు బైబిల్ ఏం చెప్తుందంటే, వినుటకు ఏం చేయాలి? వేగిరపడాలి. మాట్లాడటకు ఏం చేయాలి? నీ అవయవాలు దేవుళ్ళ నుంచి తప్పించబడటానికి నేను కాసేపు కళ్ళు మూసుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మా ఇంట్లో కొంతమంది బయటకు వచ్చి లోపలికి వచ్చారు. అమ్మో బాబు ప్రార్థన చేస్తున్నాడు అనుకున్నారు. అంటే బాబు స్థానంలో మీరు ఊహించుకోండి, నన్ను చూడకండి. ఆ మీరు ప్రార్థన చేస్తున్నారు మీ ఇంట్లో లోపలికి వస్తే, హై బాబు సిస్టర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, డిస్టర్బ్ చేయకూడదని వెళ్ళిపోయారు. దేవుడు మీకు మంచి భాషలతో అభిషేకాన్ని ఇచ్చి విపరీతమైన తీవ్రమైన ప్రార్థనతో, ఓ హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడేస్తా ఆరాధిస్తూ స్తుతిస్తూ భాషలతో ప్రార్థన చేస్తూ కన్నీటితో విత్తుతూ ఆ చాలా సేపు, ఆల్మోస్ట్ ఒక 2 గంటల సేపు అలాగే ప్రార్థన చేస్తూ ఉండిపోయాం. వాళ్ళు 4-5 సార్లు వచ్చారు, నువ్వు మాత్రం ఆత్మలో మునిగిపోయావు, వాళ్ళ ఉనికిని కూడా గ్రహించలేదు. అయిపోయింది, నీ ప్రార్థన నెమ్మదించింది, అంటే తీవ్రత స్థాయి తగ్గింది, కొంచెం కూల్ అయింది, ఆత్మ తగ్గింది, కొంచెం కూల్ అయింది. అమ్మయ్యా అనుకుని వెళ్ళాం. ఇలా బయటికి వెళ్ళంగానే బుర్ర బుద్ధి లేకపోతే చాలు, చచ్చికెళ్ళడం మొదల దగ్గర నుంచి ఈ దయ్యం పట్టిన వాళ్ళు అంటే పెద్దలంట, పని లేదు, పోట లేదు, ఒక తొడవడం లేదు, ఒక కడవడం లేదు, ఎలా కొలం ఏంటి అసలు ఎర్రి ప్రార్థన ఒకళ్ళు అన్నారు. ఏం మాట్లాడుతుంది నీ నోరు? ఇప్పటి వరకు ఆత్మ తీవ్రతతో ఉన్నావు, దేవునికి స్తోత్రం అంటావా? ఆళ్ళు దేవుని స్తోత్రం అంటారు అని ఎలా చేస్తావా? ఏమవుద్ది నీలోంచి అవుట్పుట్ ఏమవుద్ది అంటే, నీ భక్తి విశ్వాసపు పరాకాష్ట వాళ్ళు కొంచెం 2 మాటలు అనగానే ఇలా అంటుండగానే మన లోపల నుంచి డైలాగ్ డెలివరీ ఎలా అయిపోతుంది చెప్పండి? సెల్ ఫోన్ లో స్పీడ్ గా టైప్ చేయగలిగినట్లు మాటలు కూడా బడబడబడబడబడబడబడబడ వచ్చేస్తుంటాయి. ఆ వేవ్ లెంత్ ఎవరు ఆపలేము. అంటే నిన్ను అపవిత్రపరుస్తున్నావు ఏంటి? నీ చెవి, నీ కన్ను ప్రతిసారి నీ లోపల నుంచి బయటికి తీసుకొచ్చేస్తాయి ఆ మాటలు. నిన్ను నువ్వు తప్పుగా మాట్లాడేలాగా చేస్తాయి, ప్రతిస్పందించేలాగా చేస్తాయి. అంటే ప్రతిసారి కూడా నువ్వేం చేయాలో తెలుసా? కొంచెం విన్న వెంటనే ఏం మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నావు. బైబిల్ ఎప్పుడైనా కొంచెం విన్న వెంటనే బైబిల్ ఏం మాట్లాడుతున్నావు ఊహించడానికి ప్రయత్నం చేశారా? కొంచెం విన్న వెంటనే ఒక మెసేజ్ ఇలా రాగానే దీన్ని బట్టి వాక్యం ఇలా అయి ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది, లేకపోతే నేను ఇలా అనుకుంటున్నప్పుడు ప్రభు నాతో ఏమంటా, ఆ అలర్ట్నెస్ ఎప్పుడు వస్తుంది నీకు? నీ అవయవాలను దేవునికి పరిశుద్ధంగా అప్పగించినప్పుడు వస్తాయి. 2వది, జీసస్ యొక్క మార్గాన్ని ప్రతిసారి వెతుకుతావా, కొద్దిసార్లు వెతుకుతావా? నీ చెవులతో, నీ కన్నులతో ప్రతిసారి యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని నువ్వు వెతకడానికి ప్రయత్నించాలి. ఎలా వెతుకుతానికి ఆగ్రహం ఉండదో ఒకసారి నువ్వు ప్రయత్నం చేసుకో. ప్రతిసారి దైవికమైన పద్ధతుల్లో నువ్వు ఊహించడానికి ప్రయత్నించాలి. ఏది విన్నా, ఏది చూసినా, మళ్ళీ చెప్తున్నాను, ఏది వినినా, ఏది చూసినా నువ్వు ప్రతిసారి కూడా దేవుని యొక్క మార్గాన్ని వెతకాలి, దైవికమైన పద్ధతులనే వెతకాలి. ఏ సందర్భం వచ్చినా దేవునిలో నిలిచి ఉండడం అంటే ఎంత తప్పు చేస్తున్నా వాళ్ళు దానిలో దైవత్వాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఒక తల్లి తన కొడుకు తన కూతురు తప్పు చేస్తే అందరికి పిలిచి నా కొడుకు తప్పు చేశాడు రండి ఓ అని చెప్పుద్దా? కామన్ ఉండదా? ఏం చేస్తా చెప్పండి? నోరు జారదు. నా కూతురికి ఏమైనా మళ్ళీ తిరిగి ఇబ్బంది అవుతుందేమో, నా కొడుకు ఏమైనా అవమానం కలుగుతుంది, ప్రతిసారి తన కడుపులో దాచుకుంటూనే ఉంటుంది. నిజమైన దైవిక ప్రేమ. ఈరోజు ప్రభు కూడా నీ కన్నులతో నీ చెవులతో ప్రతిసారి నువ్వు చేసే తప్పులు చూసి ఆయన నిన్ను ఎప్పుడు కూడా దాచుకునే నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇలా గనక చేసావనుకో, ప్రతి సందర్భంలో దైవ యేసుక్రీస్తు మార్గాన్ని వెతుకుతావు కన్నులతో, ప్రతి సందర్భంలో దైవికమైన పద్ధతుల్లోనే వాటిని ఊహించడానికి ప్రయత్నం చేస్తావు, చేస్తే నీకు 4 లాభాలు ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే శత్రువులు ఉండరండి. ఏముండదు? అవతల వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా నీకు మాత్రం శత్రువు తయారవడు. 2, కోపం రాదండి. ఏం రాదు? ఇది అబద్ధంలా ఉంది. వస్తుందా రాదా? నువ్వు ప్రతిసారి ఆలయంలో దైవికమైన పద్ధతి దేవుని మార్గాన్ని వెతుకుతుంటే నీ కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? తొందరగా కోప్పడతావా? అప్పుడు దేవుడు నీకు బలపరచడు కాబట్టి నువ్వు కోప్పాడు. 3, నీ పెదాలు నీ అదుపులో ఉంటాయి, నీ నాలుక నీ మాటలు నీ కంట్రోల్లో ఉంటాయి. ఎంత లాభమో చూడండి, ఆశీర్వాదం. నువ్వెప్పుడైతే దేవునితో దేవునిలో నిలిచి ఉన్నానన్న ఫీలింగ్ నీకు వచ్చి నీ కన్నులు కానీ నీ చెవులు కానీ వాటి వైపు చూడటానికి ప్రయత్నం చేస్తాయో, నీ టంగ్, నీ నాలుక, నీ పెదాలు, నీ మాటలు నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. 4, దేవుని దర్శనానికి నీ శరీరం లోబడుతుంది. ద గాడ్స్ విజన్ విల్ కమ్ టు యూ. పరలోకపు దర్శనము దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ప్రతి సంగతి నీతో బోధిస్తాడు. నీకు దొరికే ఈ నాలుగు లాభాలు పోగొట్టుకోవడానికి రెండు అవయవాలు పాడు చేస్తున్నాయి. ఏమేంటవి? మీరు ఏం చేస్తున్నారో, వాటిని ఎలా మలుచుకోవాలో ఈరోజు దాన్ని ప్రయత్నించండి. నేను ఆరో విషయాన్ని మీకు ప్రభు నేర్పిస్తున్నాడు. బాహ్యమైన జ్ఞానేంద్రియాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. ఇప్పుడు మన కన్నులు మన చెవుల్ని జాగ్రత్తగా వాడదాం. తప్పును చూస్తాం, దాన్ని మంచిగా ఆలోచిద్దాం. తప్పుడు వింటాం, దాన్ని చాలా జ్ఞానంగా దేవుని పక్షిగా దాన్ని వినడానికి ప్రయత్నించేద్దాం. ఏడవ విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇంటర్నల్ ప్రేయర్, అంతరంగ ప్రార్థన కలిగి ఉంటాడు. యేసుతో అనుబంధం కలిగి దేవునితో నిలిచి ఉండి పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో హాయిగా నిలబడడానికి వాడికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే ఇంటర్నల్ ప్రేయర్, అంతరంగ ప్రార్థన కలిగి ఉండాలి. ఏమండి, ఈ పేపర్ మీరు ఇవాళ పేపర్ చదివి అలవాటు ఉంటే మీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు ఈ పేపరు? 8/11/2015 ఆదివారం. అంటే ఏ రోజు? ఈ రోజే. కానీ న్యూస్ ఎప్పుడుది? నిన్నటి న్యూస్ ఈ రోజు చదివితే ఈ రోజు పేపర్ అంటే అర్థం ఉందా? ఇది ఎప్పుడుది? నిన్నటి వార్తలు, అప్ టు డేట్ వార్త. నేను గబగబా వచ్చేసి బీహార్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచారని అడిగాను. దీనిలో ఆ పాప అంటుంది ఇది నిన్నటి పేపర్, ఇవాళ న్యూస్ రేపు దొరుకుద్ది. ఓకే ఫైన్. వీళ్ళ ఉద్దేశం ఏంటి? అయినా న్యూస్ పేపర్ కొంటున్నామా లేదా? మనం ఎప్పుడో జరిగిపోయిన వార్తలు ఇప్పుడు ఎన్ని న్యూస్ యాప్స్ మన దగ్గర ఉండి ఫోన్లో చూసుకుంటున్నా కూడా మనం న్యూస్ పేపర్ చదివి ధృవీకరించుకుంటున్నాం. దిస్ ఇస్ ద న్యూస్ పేపర్, ఇట్స్ అప్డేషన్. ప్రపంచంలో జరుగుతున్న వాటిని ఈ న్యూస్ పేపర్ ప్రజలకు అప్డేట్ చేస్తూ ఉంది. ప్రతి విషయాన్ని మీరు గ్రహించడానికి, తెలుసుకోవడానికి ప్రతి విషయాన్ని దీనిలో వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది రాయకపోతే ఈ పేపర్ ఎందుకు రాయలేదని కూడా మనం ఆలోచించే స్థాయిలో ఈరోజు మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారిలో నిలిచి ఉండడం అనంటే ప్రతిసారి కూడా అప్డేషన్ లోకి రావడం. ఒకసారి యోహాన్ సువార్త 4:24, John 4:24, యోహాన్ సువార్త 4:24. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేటప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా మన హృదయంలో యేసు ప్రభువును కలుసుకునేటువంటి ప్రతి కనెక్షన్, ప్రతి రిలేషన్షిప్ చక్కగా ఆయనతో కనెక్ట్ అయి ఉండాలంట, ఆత్మతోనూ సత్యంతోను. ఎఫ్సి పత్రిక 6:10 వచ్చిన ఏం చెప్తుంది? Ephesians 6:18, ఆత్మ వలన ప్రతి సమయం. ఎఫ్సి పత్రిక 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. ఏమండి, న్యూస్ పేపర్ లో మన దగ్గరికి న్యూస్ ని పబ్లిష్ చేయాలి అనంటే ఏ డిపార్ట్మెంట్ అయినా నిద్రపోద్దా? న్యూస్ ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పేపర్ బయటికి వెళ్ళిన తర్వాతే నిద్రపోతారు. అంతవరకు వారు ప్రతి విషయము ప్రతిదీ కూడా అప్డేట్ చేయటానికి రాత్రి 2:10 లాస్ట్ ప్రింట్ వచ్చేంత వరకు కూడా హెడ్డింగ్ లేని క్యాప్షన్లెస్ వర్డ్స్ చాలా ఉంటాయి దీనిలో. ఆఖరి విషయాన్ని కూడా వాళ్ళు దానిలోకి చెప్పి మనకు తెల్లవారుజాముకల్లా అప్డేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అంటే ప్రతి విషయం అందు ప్రతి సమయంలోనూ శరీరం కలిగినటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు ప్రతి వ్యక్తి ప్రతి పరిస్థితి సమాజానికి అప్డేట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆత్మ కలిగిన నువ్వు ప్రతి సమయంలో ఏం చేయమన్నాడండి? ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు. ఆయనకి ఏం చేయాలట? అప్డేట్ చేయటానికి ప్రయత్నించండి. ఇది బయటకు చేసే ప్రేయర్ కాదు. ఎలాంటి ప్రేయర్? ఇంటర్నల్ ప్రేయర్, అంతరంగము నుంచి నువ్వు చేయగలిగినటువంటి ఇన్నర్ అప్డేషన్. ఎలా అప్డేట్ చేస్తావు? ఒకసారి ఆలోచిద్దాం. 1 Corinthians 14:15, ఇది జరుగుద్దా లేదా కొంతమందికి అనుమానం. చాలండి, ఆత్మను పొందుకుంటూ ఆయన చేస్తారు, మేము ఎక్కడ చేస్తాం అనుకుంటున్నారు. అందుకే పౌలు భక్తుడు ముందుగానే ఆ విషయాన్ని చెప్పాడు. 14:15 1 Corinthians 14:15, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతులు. కొంతమందికి ఏడిస్తేనే ప్రార్థన, కళ్ళ నీళ్లు వస్తేనే అమ్మయ్యా ఎన్ని రోజులకి హాయిగా మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థన చేసుకునే ఉండాలని అనుకుంటారు. అది ఎమోషన్, భావోద్వేగమే గాని ఆత్మ ప్రార్థన కాదు. ఆత్మ సంబంధమైన ప్రార్థన ఏంటి? పర్టికులర్ టైం మాత్రమే కాదు, ఆల్ ద టైం. ప్రతి సమయం ముందు జరిగేది
ఇంటర్నల్ గా జరిగేటువంటి ప్రేయర్.
ఇప్పుడు ప్రతిసారి ఆత్మతో ప్రార్థన చేయటం, మనసుతో ప్రార్థన చేయటం, ఆత్మతో పాడడం, మనసుతో పాడడం, ఇది ప్రతిసారి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఏమండి మీకు ఒకవేళ ఈ అనుభవం ఉన్నా లేకపోయినా, ఉన్నా లేకపోయినా, ఈ జూబర్గర్ ని ఈ విషయం అడిగారంట, ఎందుకు నువ్వు ప్రతిసారి ఈ అప్డేట్ స్టేటస్ ని పెట్టావు అని అడిగారంట. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు అదంతా తెలీదు, బైబిల్లో ఎఫిషియన్స్ 6 లో ఆయన చెప్పాడు అప్డేట్ చేస్తూ ఉండమన్నాడు, సో ఐ వాంట్ అప్డేషన్ నేను ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలనుకున్నాను అదే విషయాన్ని అని చెప్పాడు ఆయన. వాట్ ఇస్ దిస్ అప్డేషన్? నీ స్టేటస్ ని అప్డేట్ చేయటం, ప్రజలకు తెలియచేయడం నీకు ఎంత ముఖ్యం, ప్రభువుకు తెలియచేయటం అంతే ముఖ్యం. నీ ఇంట్లో ఏమవుతుంది, నీ ఒంట్లో ఏం జరుగుతుంది, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, నీ హృదయం ఏం చెప్తుంది, ఒక పరిస్థితి నీకేం చెప్తుంది, ఒక మనిషి నీ కనబడినప్పుడు ఏమవుతుంది, జస్ట్ అప్డేట్ టు గాడ్. దేవునితో చెప్తూ ఉండండి, ఆత్మతో చెప్పడం ప్రారంభించండి. ప్రతిసారి నీకు కావాల్సిన సోద గురించి ఏడవడం మానేసి, నాకు అలా జరిగితేనే సంతోషం అనే ఏడుపు మానేసి, ప్రతి నిమిషం దేవునితో మాట్లాడడానికి ఎలా అయితే బాగుంటుందో నేను ఈ కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఆ పనిచేయండి. ఎలా ఉండాలో దేవునితో చెప్పండి. ఏం చేయాలి, నోట్ చేసుకోండి, ఎలా ఉండాలో చెప్పండి. మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎంతసేపు చెప్పగలరు, బోల్డ్ సేపు వివరించగలరు, నేను అలా కాకుండా ఇలా ఉంటే, ఇలా ఉంటే, జస్ట్ ఆస్క్ గాడ్. నెంబర్ 2, ఎలా ఉంటే బాగుంటుందో అడగండి. ఏం చేయాలి, మొదటిది ఏం చెప్పమన్నాను, చెప్పమన్నాను, రెండవది అడగండి ఎలా ఉంటే బాగుంటుంది, ప్రభువా నేను ఇలా ఉంటే నీకు బాగుంటుందా, ఎలా ఉంటే బాగుంటుంది, మనుషులు అయితే ఇలా ఉండాలనుకుంటున్నారు లేకపోతే ఇలా చేయాలనుకుంటున్నారు, కానీ నాకు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నన్ను అలా ఉంచు ప్రభువా. జస్ట్ కీప్ ఆన్ అడుగుతూ ఉండండి. నెంబర్ 3, ఎలా జరిగిందో, బైబిల్లో ఎలాగైతే ఉందో ఆ జరిగిన సంగతి తీసుకొచ్చి కృతజ్ఞతలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, ఏసైకి థ్యాంక్ యూ చెప్తా ఉండండి. ఎలా జరిగింది, ఆహా నిజం ప్రభువా అలా అయింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ సడన్ గా ఇంట్లో నేను మా పిల్లలతో మాట్లాడేటప్పుడు, అవునమ్మా అలా జరిగింది అయితే అంటారంటే, ఆ ఏం జరిగింది అని అడుగుతారు. ఏం జరగడం, కిందటి గంట అంతా అలా జరిగింది, దేవునికి స్తోత్రం అలా జరిగించాడు అమ్మయ్యా. అంటే కొన్నిసార్లు నువ్వు ఏం జరిగిందో కృతజ్ఞతలు చెప్పడం నీ హృదయం ప్రేరేపించబడు. మంచి జరిగితేనే థ్యాంక్స్ చెప్తావు, లాభం దొరికితేనే థ్యాంక్స్ చెప్తావు, అలాగే లేదు, ఎవ్రీ మినిట్ యూ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద గాడ్. సో ప్రతిసారి ఎలా జరిగిందో బైబిల్ ప్రకారం కృతజ్ఞతలు చెప్తా ఉండండి. తర్వాత, ఎందుకు నువ్వు ఆ పరిస్థితిని అలా చేయలేకపోయావో దేవుని సహాయం అడగండి. ప్రభువా ఇందాక నాకు అలాగ అనిపించింది, నాకు అలా చేయాలనిపించింది కానీ నేను చేయలేకపోయాను, ప్లీజ్ లార్డ్ నాకు ఈసారి హెల్ప్ చేయండి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను సహాయం చేయడానికి నా మనసును ప్రేరేపించినట్టు నాకు ఆ సందర్భాన్ని ఏర్పాటు చేయి, నాకు ఆ పని ఏర్పాటు చేయి, అక్కడికి నేను వెళ్ళేటట్లు అది చేయడానికి నాకు హెల్ప్ చేయి ప్రభువా. జస్ట్ ఆస్క్. ఆ సమయంలో దేవుని సహాయం గురించి మీరు ప్రతిసారి అడుగుతూ ఉండండి. అయితే ఒకవేళ వ్యక్తులు ఉన్నారనుకోండి, మీకు ఎవరైనా అలాంటి పరిస్థితులు వచ్చింది అనుకోండి, మీరు వ్యక్తులు అయితే వాళ్ళకి ఏం చెప్పాలంటే, వాళ్ళని తప్పు చేస్తున్న వ్యక్తులు మీకు కనపడారనుకోండి, మొదట మీరు క్షమించి దేవుని క్షమించమని మీరే రిక్వెస్ట్ చేయండి. యేసుప్రభు గారు ఒకసారి, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, అందుకని వీళ్ళని ఏం చేయమన్నాడు, క్షమించండి. ఎందుకు యేసుప్రభు గారు వారికి క్షమించమన్నాడో తెలుసా, ఒకవేళ యేసు నేను క్షమించేశాను అనే విషయాన్ని చెప్పకపోతే ఖచ్చితంగా వాడు తీర్పులోకి వస్తాడు, ఎరా నా కొడుకైన యేసు ప్రభువును నువ్వు కొట్టావరా తిట్టావరా అని చెప్పి దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. ఇక్కడ క్షమాపణ వల్ల ఆ కొట్టినోళ్ళు, తిట్టినోళ్ళు, చూసినోళ్ళు, నవ్వినోళ్ళు, గడ్డం పీకినోళ్ళు, ఉమ్మేసినోళ్ళు, పిడుగు దురుగుద్దునోళ్ళు, అవమానపరిచినోళ్ళు, ఆ కొడాలతో ఎప్పుడైతే ఎవరి మీదకి పాపం లేకుండా యేసు ప్రభు గారు కొడిశారండి, అందరిని ఆయన ఏం చేశాడు, క్షమించాడు. సో ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే, ప్రభా అయ్యో వాళ్ళిద్దరు అలా అవుతున్నారు, వాళ్ళే వనకయ్యా, వాళ్ళని క్షమించయ్యా, జస్ట్ అప్డేట్ హిమ్. ఆ సమయంలో నువ్వు వాడిని క్షమాపణ అడుగు. రెండోది, వాళ్ళని క్షమించలేకపోతే నువ్వు కూడా క్షమాపణ కొరకు అడుగు. ప్రభు నేను క్షమించలేకపోతున్నాను, వాళ్ళ మీద నాకు చాలా తీవ్రంగా ఉంది, నిన్న ఒక ఉదయం సండే స్కూల్ పాప వచ్చి ఆ మాట చెప్పింది, అన్నయ్య నేను ఇంట్లో చెల్లిపోతానంది, 5వ క్లాస్ చదువుతున్న పిల్ల, ఆడపిల్ల, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఎంత భయం వేస్తుందండి. వెంటనే ఆ పాపను కూర్చోబెట్టి అట్టుకొని ఇచ్చి ఏంటమ్మా చెప్పాను, వెళ్ళిపోవద్దు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఏంటి సార్ అంటే, అంటే మా అమ్మ నన్ను ఇలా అంది, అలా తిట్టింది, నేను అందుకని నాకు కోపం వస్తుందని నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సరే ఒక భద్ర చిన్న ప్రార్థన చేద్దామంటే ఆ చేద్దామన్నా. ప్రభువా మా అమ్మ మీద నాకు కోపం వచ్చింది, నన్ను క్షమించు అని మొదలెట్టాను అనమాన్నాను. కొలితేరు చిరు చూస్తుంది, ఏమ్మా అనవా అను, నా కోపం వస్తే ఎందుకు క్షమించాలని అడిగింది. అమ్మాయి కోపం తీరితేనే క్షమాపణ వస్తుంది అన్న విషయం అర్థం అవుతుంది. నా పిల్ల వయసు చిన్నది, నీ వయసు ఎంత, ఆడికి ఏదైనా జరిగితేనే నీ కళ్ళు చల్లబడతాయి. లేకపోతే ఆ పిల్లకి నీకు తేడా ఏంటి? మరి నీ క్రీస్తులో పరిపూర్ణత ఏంటో ఆ చిన్నపిల్లకి ఆ తల్లిని ప్రేమించడం అంటే ఏంటో నేర్పించడానికి నాకు చాలా కష్టమైంది. అరగంట సేపు మాట్లాడిన తర్వాత అప్పుడు అమ్మాయింది, నిజమే అన్నయ్య మా మమ్మీ నాకు అన్నీ చేస్తుంది, అన్నీ చూస్తుంది, నాకు కోపం తగ్గిపోయింది, నేను మా మమ్మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని. ఎక్కడికి ఇప్పుడు వెళ్ళవు, మళ్ళీ కోపం వస్తే ఈసారి నా దగ్గర కూడా రాకుండా వెళ్ళిపోతా. అందుకని ఆ కోపము అనే బీజంలో నుంచి నిన్ను బయటకు తీయాలి అప్పుడు చెప్పాను. ఆమె చేసిన పిల్ల చేసిన ప్రతి చిన్న తప్పు, చిన్నప్పుడు నువ్వు బట్టల్లో పోసేస్తే మీ మమ్మీ నిన్ను ఏం చేసిందో గుర్తుపెట్టుకోవాలి మొదలుపెట్టి అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తే ఆ చిన్నపిల్ల ఏడిచేసి అమ్మో మా మమ్మీని వదిలి ఇంకెప్పుడు ఇయ్యాలన్నది. నీకు ఆ క్షమించకపోతే ఆ ప్రేమించడం అనే అనుభవం నీకు రాదు. ఇంకా ఇప్పటికీ నీ హృదయంలో నీ తల్లి మీద, నీ తండ్రి మీద, నీ అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద తెలియని ఉద్రేకపు బలవంతపు కోపాలు లోపల ఉన్నాయి. అరే అప్డేట్ చేయరా నాయన, దేవుడికి అప్డేట్ చేసే ప్రభు చెప్పి ప్రభు నేను క్షమించలేకపోతున్నా నాకు సహాయం ఏమని అడుగు, ప్రభు నేను క్షమిస్తాను సహాయం చేయమని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తారు, క్షమించమని చెప్పు క్షమాపణ అడుగు. పరిస్థితులు ఏమైనా మారిపోయినాయి అనుకోండి, నువ్వు ఏమైనా దుఃఖపడాల్సి వస్తే ప్రభు నాకు చాలా దుఃఖంగా ఉంది ప్రభు అని చెప్పండి, నేను మార్చమని చెప్పు. దేవునికి రిక్వెస్ట్ చేయి, బ్రతిమాడు ప్రభు వాళ్ళ పరిస్థితి బాగాలేదు కొంచెం ప్లీజ్ వాళ్ళని మార్చు ప్రభు, మార్చు ప్రభు. ఏమండి మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళి కేఎఫ్సీకి కూర్చుని నువ్వేదో వింగ్స్ ఏదో ఆర్డర్ చేసావు అనుకోండి తినడానికి, అది తీసుకురావడం అరగంట లేట్ అయింది అనుకోండి, నీకు చిన్న కోపం ఉంటుంది లోపల, కనీసం థ్యాంక్ యూ చెప్పడం కాదు కదా ఒక సూప్ చూస్తావు వాడిని, ఆ చూప్ కాడే నవ్వుకుని వెళ్ళిపోతాడు. ఆడికి తెలుసు నీకు ఆడికి టర్మ్స్ సరిగా లేవని, ఆ సర్వ్ చేసేటప్పుడు ఆ షాప్ కీపర్ నీకు రెస్పాండ్ అవ్వకపోయినప్పుడు వెంటనే నీ హృదయంలో అయ్యో ప్రభా ఆడి పని లేట్ అయింది, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభా అని ఎప్పుడైనా అడిగావా? వాడి మీద నా హృదయంలో తెలియని ద్వేషం వచ్చింది, నన్ను క్షమించు ప్రభా అని అప్డేట్ చేసావా దేవునితో? నీ జీవితంలో చాలా సందర్భాలు దేవుల్లో నిలిచి ఉండడానికి నువ్వు ప్రార్థన చేసే అంశాలు చాలా ఉంటాయి, అవన్నీ వదిలేసి ఉపయోగపడని విషయాలు ఎక్కువగా ఉపయోగించుకునేటట్లు సమయాన్ని వృధా చేస్తూ దేవుళ్ళ నుంచి తొలగిపోతారు. అంతరంగంలో ప్రార్థన మనం చేయాలి, ప్రతిసారి అప్డేట్ చేయండి కొత్త దాన్ని చెప్పడానికి. ఏమండి న్యూస్ లో పాత న్యూస్ ఈ రోజు వరకు సరిపోయింది, రేపు కూడా ఇదే న్యూస్ అడిగేశాడు అనుకోండి ఏమంటాం? ఇప్పుడు ఒకసారి కొత్తగా అప్డేట్ చేయటం ప్రతిసారి ప్రతి ఒక్కరికి మనకి సాఫ్ట్వేర్ దగ్గర నుంచి న్యూస్ వరకు కొత్త అప్డేట్. దేవుడితో నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ప్రతిసారి న్యూగా అప్డేట్ చేయండి, గడిచిన దినం వరకు గడిచిన క్షణం వరకు పక్కకు పెట్టి మళ్ళీ కొత్త అప్డేషన్లోకి రండి, న్యూ అప్డేషన్ చెప్తూ ఉండండి, ప్రతిసారి చెప్పండి. ఏ సందర్భం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏది చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు కనబడినా వాళ్ళ గురించి ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చేయడానికి నీ హృదయంలో పెడతాడు. ఆత్మతో చేసే ప్రార్థన అదే. అంతేగాని ఒక వేసవండి అటు ఇటు తిరిగి అక్కడ సౌండ్ రాగానే గుడ్డేసుకుని మోకాళ్ళు వేయటం కాదు ఇది, ఎక్కడుంటే అక్కడ ఆత్మలో ప్రార్థన చేసేయటం, ఇమ్మీడియట్ గా చెప్పేయటం, ఏ తీవ్రమైన సందర్భం వచ్చినా దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 62:7, వాట్ ఇస్ ద బెస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద వర్డ్? యెహోవా జ్ఞాపనకర్తలారా మీరేమి రెస్ తీసుకోకండి, ఆయనను విశ్రమింపనీయకండి. 62:7 62:7 ఏంటి చెప్తున్నాడు? యెహోవా జ్ఞాపకర్తలారా మీరేమి రెస్ట్ తీసుకోకండి, ఆయనకి మీరేమి రెస్ట్ ఇవ్వకండి అన్నాడు. చాలా మంది దేవుళ్ళకి రెస్ట్ అవసరం, రాత్రులు మూసేస్తారు. ఈయన అంటున్నాడు నాకు రెస్ట్ ఇవ్వద్దు, మీరు రెస్ట్ లేకుండా నాతో మాట్లాడని అంటున్నాడు. మాట్లాడతావా మానేస్తావా? ఈ ఈ స్పిరిట్ లో చేసేటువంటి ప్రార్థన ఎవరికైతే అలవాటు అవుతుందో వారి జీవితంలో యేసులో నుంచి తొలగిపోరు. మీకు ఎవరికైనా ప్రార్థన చేద్దాం రండి అని ఒక అరగంట కూర్చోబెట్టేస్తే మోకాళ్ళు ఏం చేస్తే మళ్ళీ ఆ అడ్రస్ లో ఆ ఛాయల్లో కనపడరు. లాస్ట్ టైము ప్రేయర్ చిల్డ్రన్ క్యాంప్ లో ప్రేయర్ ఇన్ఛార్జ్ గా డానియల్ గారి కేసాం, ఆ డానియల్ తమ్ముడు వంట చేస్తున్నాను కూడా అయిపోయిందా అని అడిగేవాడు. అయిపోయిందండి అంటే ఒకసారి వెళ్ళరండి అనేవాడు. వాళ్ళు ఏదో పని చెప్పేస్తే నేను అనుకుని గబగబాలి అలాగానే ప్రేయర్ టెంట్ వరకు నడిపించుకెళ్ళిపోయి రెండు అరగంట ప్రార్థన చేద్దాం అన్నాడు. అరే నా పని అక్కడైతే నువ్వే రూపాయ ప్రార్థన తీసుకొచ్చేస్తున్నాను, వెనక్కి పారిపోయారు. పారిపోయే ఉద్దేశం పని చేయడానిక ప్రార్థన చేయడానిక, కష్టం దేనికి చెప్పండి? ప్రార్థన చేయడమే కష్టం, పని చేయడమే సుఖం. కానీ చాలా సమయాల్లో ప్రార్థన చేయటానికి రండి అని పిలుచుకోవాలి. ఇంకేదైనా అయితే నేను నెక్స్ట్ ఇంకేమైనా చేయటానికి ప్రయత్నించాను. అంతేకానీ సుఖమైంది ఏంటంటే కొత్తగా ప్రతి సమయం దేవునితో ఆత్మలో ప్రార్థన చేసే అనుభవము దేవుడు కోరుకుంటున్నాడు. మీరెవ్వరైనా ఏ వయసులో ఉన్నా ఏ పిల్లలైనా చదువుకోండి, పని చేసుకోండి, ఉద్యోగాల్లో ఉండండి, వ్యాపారాల్లో ఉండండి, మీరు ఇంకేదైనా పనులు మీరు ఆన్లైన్ మీరు ఉండండి. దేవుడు మీ హృదయంలో నుంచి ఆత్మతో విజ్ఞాపన చేయటం అనేటువంటి అనుభవాన్ని దేవుడిలో నిలిచి ఉండడంతో మీకు నేర్పిస్తా ఉన్నాడు. ఎవ్రీ టైం ఈ విషయాన్ని నేను నేర్చుకున్న తర్వాత ప్రతిసారి ఇది ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. ఇది చాలా కొత్తగా ఉంది. సందర్భం ఏది వచ్చినా సరే ఏదో ఒకటి దేవునితో మాట్లాడగలం, ఏదో ఒకటి మాట్లాడగలం. బండి మీద నేను ఎంత స్పీడ్లో కార్ డ్రైవ్ చేసినా నా పక్క నుంచి ఎవడన్నా జయ్యని బండి వెళ్తే నా బండి ఆగిపోద్ది, ఇంకా మరి డ్రైవ్ చేయలేను 2 నిమిషాలు, నా కళ్ళ మీద వెళ్ళిపోవాలి. అంత సౌండ్తో పక్క నుంచి వెళ్తే తెలియదు ఆ బాధ ఏంటో. అది ఇలా వెళ్ళంగానే ప్రభు వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకం చేసుకుంటాను, ఎందుకు ఈడు పోతే ఏడిచేది ఎవరు, వాళ్ళే ముందు నా వాళ్ళు గుర్తొస్తారు, ప్రభు ఈడు ఇష్టం వచ్చినట్టు ఎడబెడతాడు, సొమ్ము ఎవరిది ఆవిది, సోకెవరిది ఈడిది, ప్రభు ఆడి గురించి చేయడం తర్వాత విషయం, ఆడ ఆత్మ ఎలాగో నాశనం పరిగెడుతుంది. ప్రభు తల్లిదండ్రులు ప్రేమించు, వాళ్ళని చూడు, వాళ్ళు ఏడకుండా ఉండాలంటే ఈడిని ఆపుతావు. ప్రతి నిమిషం ప్రేయర్, ఒక్క నిమిషంలో ప్రభు పెట్రోల్ అయిపోతుంది బాగుంది ప్రభు అంటాను, ఎందుకు ఇంకా ఆడు తోలలేడు దాన్ని, అది ఎలా అయిపోద్ది, ఎక్కడో చోట కామ ఉంటాడు. ఒక ప్రాణం నష్టం యొక్క విలువ అది కోల్పోయిన వాళ్ళ ఇంట్లోనే తెలుస్తుంది. ఆ పిల్లలకి ఆ విషయం అర్థం అవ్వాలంటే మనం ప్రార్థన చేయాలి, ఆ ప్రతి అంశాన్ని ప్రార్థన చేయాలి, ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేయాలి. మీరు ఎంత ఎక్కువగా ఆత్మలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే పర్టికులర్గా మీకు ప్రేయర్ టైం ఉండదు. ఇప్పుడు దేవునిలో నిలిచి ఉండేటువంటి ఒక చక్కటి అనుభవం ఏంటంటే, మొట్టమొదటిది అలవాటుగా దేవునితో ఉండడం నువ్వు నేర్చుకుంటావు, రెండవది సొంతాన్ని అణుచుకుంటావు, మూడవది దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటావు, నాలుగోది దేవుని ఉనికిని గుర్తిస్తూ ఉంటావు, దేవుని సన్నిధిని గుర్తిస్తావు, ఐదవది ప్రతి విషయంలో కూడా దేవుడు నాతో ఉన్నాడని నువ్వు గమనిస్తావు, ఆరోది బయట ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలైన కన్నుల్ని చెవుల్ని జాగ్రత్తగా వాడతావు దేవునికి ఇష్టముగా, ఆఖరిగా ఏడవది అంతరంగంలో ఇన్నర్ ప్రేయర్ లోపల నుంచి ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. దయచేసి ఈ పనులు ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ విశ్వాస జీవితంలో రేపు ప్రభు చేసి మిమ్మల్ని రండంటే మీరు దేవుని దగ్గర నిలబడి ఉంటారు. మీరు చనిపోయేంత వరకు మీరు చూడదు, రండి అనగానే ప్రభు నేను రెడీగా ఉన్నాను, సిద్ధయ్య, ఆయన ఎదుట నిందారహితంగా సిగ్గుపడనక్కర్లేని పనివారుగా దేవుడు నిలబెట్టాలని మనల్ని ఆశపడుతున్నాడు. మిగిలిన విషయాలు ప్రభు చిత్తం అయితే వచ్చేవారు నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నువ్వు మాతో మాట్లాడుతున్న ప్రతి సందర్భాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు విశ్రమించొద్దు, నువ్వు మమ్మల్ని కూడా విశ్రమించవద్దు అంటున్నావు, కానీ ఆ పరిస్థితుల మధ్య మేము ప్రార్థన చేయటం మాకు ప్రతిసారి కష్టంగా ఉండడం కాకుండా ఇష్టంగా చేయటం మాకు నేర్పించండి. నీ మాటతో నీ బలంతో మమ్మల్ని సిద్ధపరచండి. నీ ప్రియమైన బిడ్డలు ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు వాళ్ళని తోడుగానే ఉన్నావు, నువ్వు వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నావు. భూమి మీద వచ్చినప్పుడు వాళ్ళని రక్షించడానికి వచ్చావు, భూమి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళని రక్షించడానికి మరణించావు, నీ దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు కూడా రక్షించుకోవాలని ఆశపడుతున్నావు. కాబట్టి మేము భూమి మీద ఎలా ఉండాలో నువ్వు నేర్పిస్తున్నావు గనక ఆ పరిస్థితులన్నిటిలో దేవునితో మేము లాభకరమైనటువంటి ఉపయోగపు పనుల కొరకు మాత్రమే కాక దేవుడు చూసినప్పుడు మేము లాభదాయకమైన క్రైస్తవ కుటుంబంగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. మా పరిస్థితులన్నిటిని నీ దగ్గరికి అప్పగించుకుంటున్నాం. మా ముందున్న పరిస్థితులన్నిటిలోనూ నువ్వు మమ్మల్ని గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు తండ్రి. నీ కృపలో నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నీ యందు సంపూర్ణులుగా నీ యందు పరిపూర్ణులుగా నీ కొరకు జ్ఞానయుక్తమైన అభిషేకంతో వారిని క్రీస్తు కొరకు సంపాదించుకునే భాగ్యముగా వారిని నిలవబెట్టండి. నీ మహిమ కొరకు బిడ్డల్ని చేతుల్లోకి అప్పగిస్తున్నా. వారి ముందు ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ దేవుని యొక్క తలంపులలో, దేవుని కొరకు అనే ఆలోచనలో, దేవుని కొరకైన వారి జీవితాలలో ఎప్పటికీ కూడా యేసు ప్రభు నమ్ముకుని మేము చెడిపోయామనే దానికి కాక దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మేము లాభపడతామనే స్థాయికి వారి యొక్క జ్ఞాన వివేచనలు పనిచేయటం సహాయం చేయమని నీ కృపకు అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం నీ ముందు తల్లవంచిన నీ పిల్లలందరికీ సదాకాలము తోడయండి, కాపుదలతో నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి చిన్న ప్రకటన